సమయం తీసుకున్నా
బ్రదర్. మొదటి రెండు వచనాలు చదువుకుందాం. మత్తయి వార్త 12 అధ్యాయం మొదటి రెండు వచనాలు. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చెరలు పడి వెలుచుండగా ఆయన శిష్యులు ఆకలి కొని వెన్నులు తుంచి తినసాగిరి. పరిసయ్యలో చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయిచున్నారని ఆయనతో చెప్పగా.
థ్యాంక్ యూ అన్న. యశోద మేడం గారు 3-4 వచనాలు మేడం, సమయం తీసుకోండి మేడం.
ఆయన వారితో ఇట్లా, నేను తనను తనతో కూడానున్న వారును ఆకలికొనే ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనా తనతో కూడా ఉన్న వారైనను తినకూడని సుముఖపు రొట్టెలు తినేను. ఆమె.
థ్యాంక్ యూ మేడం. 4-5 వచనాలు. ఐజాక్ సార్ గారు, సార్ సమయం తీసుకోండి సార్.
సార్ 5-6 సార్. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉపయోగించి నిర్దోషులు ఉన్నారని మీరు ధర్మ శాస్త్రం ముందు చెప్పలేదా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. ప్రైజ్ లార్డ్ సార్.
థ్యాంక్ యూ సార్. వనజ మేడం గారు 7-8 వచ్చినారు.
మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయ్యున్నాడనెను.
థ్యాంక్ యూ మేడం. 9-10 వచనాలు. మలేష్ సార్ గారు.
ఆయన అక్కడి నుండి వెళ్లి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు, ఇదిగో ఊచి చేయగలవాడు కనబడను, వారి మోపవలనని శ్రాంతి దినమున స్వస్థపరచుమా అని ఆయనను అడిగి.
థ్యాంక్ యూ సార్. తర్వాత 11-12 వచనాలు. శోభామాధవ్ మేడం గారు.
ప్రైస్ లార్డ్ బ్రదర్. అందుకాయన మీలో ఏ మనుషునికైనను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకుని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి. ప్రైస్ లార్డ్ బ్రదర్.
తర్వాత విజయరాజరత్నం మేడం గారు, 13-14 వచనాలు.
అందరికీ వందనాలండి. ఆ మనుషునితో, నీ చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ప్రయత్నాడు బ్రదర్.
అన్నపూర్ణ మేడం గారు, 15-16 వచనాలు.
యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చట నుండి వెళ్లిపోయెను. బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను.
శాంసన్ శ్రీనివాస్ సార్ గారు, 17-18 వచనాలు.
ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగూ జరిగాను. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణం నా శిష్యుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ నుంచెదను, ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురం చేయను.
చివరిగా సూజన్న కిరణక్క, 19-21 వచనాల వరకు.
అన్నా, ఈయన జగడమాడడు, కేకలు వేయుడు, వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినబడదు. విజయం ముందుకు న్యాయవిధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసినారను ఆర్పడు, ఈయన నామందు అన్ని జనులు నిరీక్షించెదరు అనునదే. థ్యాంక్ యూ అన్న.
చక్కగా చదివినటువంటి స్టడీ టీమ్ వందనాలు. మొదటగా నేను తర్వాత రూల్స్ చదివేసిన తర్వాత సమ్మరికి వెళ్తాను. నిన్నటి దినమున కొంతవరకు మనం స్టడీ చేయగలిగినాం. ఇంకా రిమైనింగ్ పార్ట్ ఉంది కాబట్టి అందులో భాగంగా అంటే మొదటి రోజు రూల్సే కొన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆ తర్వాత రెండవ రోజు రూల్స్ కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఆన్సర్ చెప్పేటప్పుడు 1 or 2 words ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నించండి, లేకపోతే ఒక స్టేట్మెంట్ రూపంలో. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. వివరణ మిమ్మల్ని అడిగినప్పుడు అప్పుడు వివరణలోకి వెళ్తే సరిపోతుంది. ముందుగా వివరణలోకి వెళ్లకుండా జాగ్రత్త పడవలసింది. తర్వాత చదివిన వాక్యం నుంచి మాట్లాడాలి. మీరు మాట్లాడండి, ఏమర్థమైతే మాట్లాడండి, క్వశ్చన్స్ ఉంటే మాట్లాడండి, స్టేట్మెంట్ ఉన్న మాట్లాడాలి. తర్వాత మిగిలిన టీమ్ సభ్యులు కూడా మాట్లాడతారు. తర్వాత ఆరోగ్యకరమైనటువంటి ప్రశ్నలు అడగాలి, సందర్భానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడగాలి, పోషణకు న్యాయం చేసే ప్రశ్నలు అడగాలి. తర్వాత అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకోబడదు. క్రాస్ రెఫరెన్సెస్ వరకు అనుమతించబడుతుంది. ఇతరుల అభిప్రాయాలను గౌరవించాలి. గౌరవిస్తూ వాక్యం చూపించి రెఫరెన్స్ కోడ్ చేసి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆత్మీయ అర్థాలు చెప్పకూడదు. సెకండ్ డే బైబుల్ స్టడీలో నిన్న ఏదైతే డిస్కస్ చేశామో దాన్ని సమ్మరీ చెప్పవలసింది నేను చెప్తాను. చర్చించిన ప్రశ్నలు కాకుండా చర్చించని ప్రశ్నల మీద మనం ధ్యానిస్తే సమయం మనకి సరిపోతుంది. తర్వాత సజీవవాహిని మీద మాట్లాడాల్సి ఉంటుంది. సజీవవాహినిలో ఏం రాయబడిందో ఒకసారి అక్కడ మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సెక్షన్స్ గురించి కూడా మాట్లాడాలి. తర్వాత కాంటెక్స్ట్ ఉంటుంది. అప్లికేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అందరి కోసం కాకుండా, లేకపోతే పక్కన వాళ్ళ కోసం కాకుండా వ్యక్తిగతంగా నేను ఇది నేర్చుకున్నాను, ఇది నేను మార్చుకుంటున్నాను, ఇది చేయాలని తీర్మానం తీసుకుంటున్నాను అన్నది మాట్లాడాల్సి ఉంటుంది. తర్వాత జరిపించిన స్టడీని బట్టి క్లుప్తంగా స్తుతించి తర్వాత ప్రార్థించవలసి ఉంటుంది. ఇది ఈ రోజు ఉన్నటువంటి బైబుల్ స్టడీ నియమావళి. నేను నిన్నటి దినమున జరిగినటువంటి బైబుల్ స్టడీని సమ్మరి కొద్దిగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మనం చదివినటువంటి మత్తయి సువార్త 12వ అధ్యాయం మొదటి నుంచి 21 వచనాల్లో 10వ వచనం వరకు మనం చూడగలిగినాం. అందులో మొదటి 2 వచనాల మీద ప్రశ్న, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులు పరిసయ్యులు కూడా ఉన్నవారు అక్కడ వెళ్తా ఉన్నారు. వెళ్తున్న క్రమంలో పరిసయ్యులు వచ్చి, యేసుక్రీస్తు ప్రభుల వారు మీ శిష్యులు ఈ విశ్రాంతి దినాన్ని చేస్తున్న ఈ పని ఏంటి అని ప్రశ్నించినప్పుడు ఆయన 3, 4, 5 వచనాల్లో ఆయన సమాధానం చెప్తున్నారు. ఏమని సమాధానం చెప్తున్నారంటే అక్కడ ఆయన రొట్టెలు తినడం అనేది దావీదు అప్పుడు అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి తిన్నారు, అది తప్పేం కాదన్నట్లు ఆయన సమూయేలు గ్రంథం నుంచి మాట్లాడినారు. తర్వాత 5వ వచనంలో విశ్రాంతి దినమున యాజకులు దేవాలయంలో చేసే పనిని కూడా కోట్ చేసి మాట్లాడినారు. ఒకటి ఆయన తినడం గురించి మాట్లాడినారు, రెండవది పని గురించి మాట్లాడినారు. ఈ ప్రశ్నలకి సమాధానం అక్కడ మాట్లాడడం జరిగింది. యాజకులు చేసినటువంటి పనికి సంఖ్యాకాండం 28:9-10 వచనాల్లో క్రాస్ రెఫరెన్స్ గా మాట్లాడడం జరిగింది. వాస్తవానికి ఆ పరిశీలు ఎందుకు అడిగినారంటే అక్కడ తినడం, ఈ రోగులు స్వస్థపరచడం, ఇది పని, ఇది చేయకూడదు అన్నట్లు వాళ్ళు తీసుకుని వచ్చినారు. సజీవవాహినిలో దాన్ని క్లారిటీగా మాట్లాడినారు. మనల్ని కూడా చక్కగా దాన్ని డిస్కస్ చేయగలిగినాము. సజీవవాహినిలో అయితే ఇవి చెయ్యొచ్చు అన్న సమాధానం అక్కడ క్లియర్గా వాళ్ళు రాసినారు. తర్వాత ఇంకొక ప్రశ్న, ధర్మశాస్త్రం అనేది ఎట్లా అర్థం చేసుకోవాలి, 5 కాండాలా లేకపోతే ఎట్లా అర్థం చేసుకోవాలన్న ప్రశ్న సార్ అడగడం వల్ల, ధర్మశాస్త్రం అనేది 5 కాండాలను అనొచ్చు, లేకపోతే యోహాను రాసిన పత్రికను 10:34 వాక్యాన్ని కోట్ చేసి అక్కడ ఓల్డ్ టెస్టమెంట్స్ కూడా అనొచ్చు అనేసి ఆ స్కాలర్స్ కూడా చెక్ చేయడం జరిగింది నిన్న. సో అట్లా కూడా తీసుకోవడానికి స్కోప్ ఉంది. ఈ విషయాలు మనం 6వ వచనంలో చర్చించగలిగినాం. 6వ వచనంలో ఇంకొకటి అక్కడ ఏంటంటే, ఆయన దేవాలయం కంటే గొప్పవాడు అంటూ ఉన్నారు, కనికరాన్ని ఆయన కోరుతున్నారు, కానీ బలిని కోరట్లేదు. పైనున్న ప్రతి ప్రశ్నకు కూడా ఈ వాక్యంలో సమాధానం ఉంది. శిష్యులు యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్ళు పని మీద వెళ్తా ఉన్నారు. అక్కడ దావీదు కూడా పని మీద వెళ్తా ఉన్నాడు. వాటికంటే శ్రేష్టమైన పని మీద వీరు వెళ్తున్నారు అనేది కూడా సజీవ వాహినిలో చూడగలిగినాము. తర్వాత 8వ వచనంలో ఆయన విశ్రాంతి దినానికి కూడా ప్రభువై ఉన్నారు. ఇంకొక మాట కూడా అక్కడ ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు దావీదు పక్షాన మాట్లాడుతున్నారు. తర్వాత ధర్మశాస్త్రంలో యాజకుల పక్షాన మాట్లాడినారు. శిష్యుల పక్షాన కూడా మాట్లాడుతున్నారు. ఆయన అందరి పక్షాన అక్కడ న్యాయం గురించి కనికరం గురించి మాట్లాడడం కూడా డిస్కస్ చేయగలిగినాం. ఆయన విశ్రాంతి దినానికి కూడా దేవుడై ఉన్నారు అనేది ఆయన ఒక ప్రవక్తగా కాకుండా ఆయన ఆ ప్రభువుగా ఆయన సృష్టికర్తగా దేవుడిగా అక్కడ మాట్లాడడం కూడా చూడగలిగినాం. తర్వాత ఇక్కడ పాడైపోయినటువంటి ఆ చట్టాన్ని ఆయన అంటే వాళ్ళు ఏదైతే మోడిఫైడ్ చేసేసారు ఆ విషయాలని ఆయన క్రమబద్ధం చేస్తున్నారు. దేవుడు బలిని కోరకుండా ఆయన కనికరాన్ని కోరుతున్నారు. కట్టలను కొరకు ఆయన మాట్లాడలేదు. మనుషులు ప్రాముఖ్యం అనేది అక్కడ ఆయన మాట్లాడుతున్నారు అనేసి కూడా మనం స్టడీ చేయగలిగినాము. 9-10 వచనాల్లో టచ్ చేశాము. దాని మీద చదివిన ఆయనకు కూడా వివరణ ఉందనేసి చెప్పగలిగినారు. అక్కడ విశ్రాంతి దినాన పొలంలోకి వెళ్ళకూడదు, అట్లా పని చేయకూడదు అన్న మాటకి వాళ్ళు విశ్రాంతి దినాన కొద్ది దూరం నడవచ్చు అన్నట్టు ఒక రూల్ కూడా తీసుకుని వచ్చినారని అది కూడా డిస్కస్ చేయగలిగాను. ఇంతవరకు నిన్నటి దిన బైబిల్ స్టడీలో డిస్కస్ చేయగలిగినాము. ఇంకేమైనా మిస్ చేసి ఉంటే ఎవరిని యాడ్ చేయొచ్చు. స్టడీ టీం నుంచి నేను ఏమైనా మిస్ చేసిన పాయింట్స్ ఏమైనా ఉంటే యాడ్ చేయొచ్చు, లేకపోతే మనం థ్యాంక్ యూ అన్న. సార్ వందనాలు సార్. ఇంకేమైనా వెసులుబాటు తీసుకుంటారు సార్?
శామ్యూయల్ నా వాయిస్ వస్తుందా?
క్లియర్ సార్.
అందరికి ప్రభు నామములో వందనాలండి. 2వ రోజు బైబిల్ స్టడీకి మనం వెల్కమ్ తెలియజేస్తున్నాను. సహోదరుడు శామ్యూయల్ సహజ నేను డిస్కషన్ అంతా కూడా మళ్ళా జ్ఞాపకం చేశారు. మనం 10వ వచనం వరకు చర్చిస్తూ వచ్చాం. 10వ వచనం వరకు మీకేమి డౌట్లు లేవు, మాకు క్లియర్ గా ఉన్నాయి అని అన్నారు. డౌట్లున్న విషయాలు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. 11-12 వచనాలు శోభమాధవన్ గారు అమ్మా మీ వాక్య భాగాల్లో మీరు ఏమన్నా మాట్లాడే ఉన్నాయా? 11-12 వచనాలు
సార్. ఈ రెండు వాక్యాలు కూడా నాకు బాగా అర్థమైనాయి. ఇక్కడ మనకు 10వ వచనంలో మరలా కూడా వారు ఆ పరిశీలు ఆయన మీద నేరం మోపాలని ప్రయత్నించినప్పుడు దానికి సమాధానంగా అందుకు ఆయన చెప్పినటువంటి మాటల్ని మనం ఇక్కడ గమనిస్తున్నాము. మీలో ఎవరికైనా సరే ఒక గొర్రె ఉంది అనుకోండి, విశ్రాంతి దినాన అది గుంటలో పడితే దాన్ని పట్టుకుని పైకి
లేవు. నా పోర్షన్ నాకు క్లియర్ గా ఉంది అని చెప్పొచ్చు. ఏం అర్థమైంది చెప్పాల్సిన అవసరం డౌట్ దాన్ని స్టడీ చేస్తే నాకు ఇలా డౌట్ వచ్చింది, స్టడీ చేశాను నాకు ఇట్లా అర్థమైంది చెప్పొచ్చు. మీకు అర్థమైతే దాన్ని వివరించాల్సిన అవసరం లేదు ఇక్కడ.
అలాగే సార్, అలాగే సార్. 10, 11, 12 నాకు క్లియర్ గా అర్థమైంది సార్. గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు అనేటువంటి విషయం కూడా దేవుడు ఇక్కడ బయలుపరిచాడు అనే విషయం నాకు అర్థమైంది సార్.
ఇదేమి డౌట్ లేవు 11-12 వచనాల్లో. ఇంకెవరికైనా డౌట్లు ఉంటే అడగొచ్చు, లేకపోతే ముందు కొనసాగుతాం. 11-12లో ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఏమన్నా మాట్లాడేది ఏమన్నా ఉందా? స్టడీ అట్లాగే పార్టిసిపెంట్స్ కూడా చాట్ బాక్స్ మీరు వాడుకోవచ్చు, చాట్ బాక్స్ లో మీరు స్పందించవచ్చు. ఓకే, డౌట్ లేవని భావించి ముందుకు వెళ్తా ఉన్నాను. 13-14 వచనాలు విజయ రాజరత్నం గారు మీ వాక్య భాగంలో ఏమన్నా అడిగేవి ఏమన్నా ఉన్నాయమ్మా, మాట్లాడేవి ఉన్నాయా?
నాకు కూడా ఈ రెండు వచనాలు క్లియర్ గానే అర్థమైనాయి సార్. అక్కడ ఉచ చేయగలవనితో ఆయన చేయి చాపమన్నప్పుడు యేసు ప్రభు మాటలో అంత శక్తి ఉన్నది అనేటువంటి విషయాన్ని గ్రహించుకున్నాను. పరిసయ్యులు ఎప్పుడు కూడా ప్రభు మీద ఎలా నేరం మోపాలా అని చూస్తూ ఎలా చంపాలి అననేసి వాళ్ళు ప్రభుకు విరుద్ధంగా కుట్ర చేస్తున్నారు అనని అర్థం చేసుకున్నాను సార్. ఈ రెండు వచనాలు నాకు క్లియర్ గా అర్థమయ్యాయి.
మీకేం డౌట్ లేదు కాబట్టి మీకు క్లియర్. ఇంకెవరికైనా స్టడీ టీమ్ లో ఏమన్నా మీకు 13-14 వచనాల్లో ఏమైనా మాట్లాడేదంటే మాట్లాడచ్చు, సందేహాలుంటే అడగచ్చు. విజయ రాజరత్నం గారు ఆ వాక్యం మీద అవగాహన కలిగి మీ సందేహాలకు సమాధానం చెప్పడానికి కూడా ఉన్నారు.
అన్న డౌట్ కాదు కానీ నేను చదివినప్పుడు ఒక విషయం గమనించానన్నా, అది మత్తయి సువార్తలో లేదు, ఇదే పోర్షన్ మార్కు సువార్త 3వ అధ్యాయం, లూకా సువార్త 6వ అధ్యాయంలో కూడా సేమ్ పోర్షన్ ఉందన్న. అయితే ఇక్కడ పరిసయ్యులు ఆయన మీద కోపం వచ్చి వెలుపలికి పోయి ఆయన ఎలా సంహరించాలా అని ఆలోచించడం మాత్రమే కాదు, మార్కు సువార్త 3వ అధ్యాయం 6వ వచనం ప్రకారం వారు వెళ్లి అక్కడ హేరోదీయులతో కలుస్తారన్న. వాళ్లకి వీళ్లకి పడదు, కానీ యేసు ప్రభుని సంహరించే విషయంలో అక్కడ శత్రువులిద్దరూ కలిసి ఈయన్ని చంపడానికి ఆలోచన చేస్తారు అని చెప్పి ఉందన్న. లూకా 6:11 కూడా ఒకరితో ఒకరు వాళ్ళు కలిసినప్పుడు ఏం చెయ్యాలి ఎట్లా చెయ్యాలి అనేది ఒకరితో ఒకరు మాట్లాడుకున్నట్లుగా క్లియర్ గా ఉందన్న.
ఓకే, ఆయన చంపాలి అన్నాగాడ శత్రువులు స్నేహితులు అయిపోయారు, కలిసిపోయారు. ఆ మాట మిగతా సువార్తల్లోంచి సోదరి జ్ఞాపకం చేస్తున్నారు.
సార్ పరిసయ్యులు కూడా యూదులేనా సార్? అదొక చిన్న డౌట్ సార్.
పరిసయ్యులు కూడా యూదులేనా అని అడుగుతున్నారు ఐజాక్ గారు. ఏమైనా ఆయనకి హెల్ప్ చేయొచ్చు. తర్వాత 9వ వచనం నేను మనం మల్లేశ్ గారి పోర్షన్ లోంచి స్టార్ట్ అయింది కాబట్టి మల్లేశ్ మాస్టర్ గారు రెస్పాండ్ అవ్వాలి. ఓచ చెయ్యి గలవాడు, ఓచ చెయ్యి అన్నది ఏమన్నా మీరు మాట్లాడితే బాగుంటది. పరిసయ్యులు అంటే వాళ్ళు యూదులేనా అన్న ప్రశ్న ఒకటి ఉంది. ఆ ఓచ చెయ్యి అంటే మీకేం అర్థమైందో కూడా మాట్లాడచ్చు. మాట్లాడతారా? ఎస్ బ్రదర్.
అవును సార్, పరిసయ్యులు కూడా ఒక తెగ సార్, యూదు వచ్చిన వాళ్ళే. వాళ్ళు వాళ్ళు బోధించే ఇతరులకు సార్, వాళ్ళు వారు అంటే ఒక చెయ్యి అంతా కూడా కృషించిపోయింటారు సార్. అది
మలేష్ మాస్టర్ గారు
అంటే సార్ వినిపిస్తుంది
సార్ చెయ్యి అంటే వాయిస్ వస్తుంది కదా మధ్యలో కొంచెం బ్రేక్ అయింది కానీ వస్తుంది. పరిసయ్యులు అన్న దానికి యూదులే అని మాట్లాడుతున్నారు. దానికోసం మాట్లాడుతున్నారు. ఇంకెవరైనా ఈ రెండు విషయాల మీద మరొకరు మాట్లాడతారా? ఓచి చెయ్యి అంటే ఏంటి, పరిసయ్యులు అంటే ఎవరు, ఆ యూదులేనా?
ఊచ చెయ్యి అంటే మన వ్యాఖ్యాన సహిత పవిత్ర గ్రంథంలో కూడా ఎండిపోయిన చెయ్యి అంటే కండరాలు ఎండిపోయి రక్తం సప్లై అవ్వక చెయ్యి సన్నగా అయిపోయి పక్షవాతం వచ్చిన వారి చెయ్యి ఎట్లా అయితే స్పర్శ లేకుండా ఉంటుందో అట్లా ఉంటుందని చెప్పి నేను చదివాను. పరిసయ్యులు యూదులేనా అంటే యూదులే అన్నా.
పరిసయ్యులు యూదులే, రైట్. బాగుంది, మీకు వాక్యం మీద అవగాహన కలిగి మీరు మాట్లాడడం బాగుంది.
సార్, మత్తయి సువార్త 23వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభువారు జన సమూహంతో తన శిష్యులతో మాట్లాడుతూ శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండు వారు గనక వారు మీతో చెప్పువాటినన్నింటినీ అనుసరించి గైకొనుడి ఆయనను వారి క్రియలు చొప్పున చెయ్యకుడి వారు చెప్పుదురే గాని చెయ్యరు అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు సార్. కాబట్టి వాళ్ళు యూద మతానికి సంబంధించిన వాళ్ళని అర్థమవుతుంది సార్.
మీరు ఎన్నో చాప్టర్ కోట్ చేశారమ్మా?
మత్తయి 23:1-2 సార్.
మత్తయి 23. ఓకేమ్మా. ఇక్కడ ఆంప్లిఫై బైబిల్లో ఓచి చేయగలవాడు అన్న కాడ 10వ వచనంలో ఉంది, విత్ థర్డ్ హ్యాండ్ అంటే ఎండిపోయిన చెయ్యి. చాలా చక్కగా సోదరి సుసన్న కూడా జ్ఞాపకం చేశారు. ఈ మత్తయి 23లో పరిశీలకులు కూడా వాక్యాన్ని కోట్ చేసి సోదరి మాట్లాడుతూ ఉన్నారు. మనజారాధ కుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు, శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠమందు కూర్చుండు వారు. కాబట్టి వీరు యూదులే, బయట వాళ్ళు కాదు. శాస్త్రులు పరిసయ్యులు కూడా యూదులే అన్న విషయాన్ని మాట్లాడుతున్నారు. బాగుంది, మీరు చక్కగా అవగాహన కలిగి మాట్లాడుతున్నారు. ఇంకా నెక్స్ట్ పోర్షన్కి వెళ్దామండి. డౌట్లు ఏమి లేవు అన్నారు కాబట్టి మనం ఎట్లా వెళ్ళగలిగితే త్వరగానే అవగొట్టుకోగలుగుతాము. 15, 16 వచనాలు అన్నపూర్ణ, నీ పోర్షన్ ఏమైనా డౌట్లు ఉన్నాయమ్మా?
సార్, ఇక్కడ మరి యేసుక్రీస్తు తనని చంపుతారని తన గురించి మరి చెప్పవద్దన్నారా అనేది నాకు డౌట్ సార్.
మీరు అలా డౌట్ కాదు, మీరు సమాధానంగా చెప్తున్నారా నేను ఎలా అనుకుంటున్నాను అంటున్నారా?
అవును సార్, తన గురించి 16వ వచనం, వారందరినీ స్వస్థపరిచి తను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించాను. ఎందుకు ప్రసిద్ధి చేయవద్దన్నారు?
ఎందుకు ప్రసిద్ధి చేయవద్దన్నారు? గత బైబిల్ స్టడీస్ లో కూడా మనం మాట్లాడాం దాన్ని, మీరు ఆల్రెడీ కోట్ చేశారు కూడా, మళ్ళా అది ప్రశ్నగా అడగాల్సిన అవసరం లేదు. ఒకటి, ప్రసిద్ధి కోరుకోలేదు అని అన్నాము. రెండు, ఆయన శరీర సంబంధమైన మనసు అది విన్న వాళ్ళు డెవలప్ అవుతుంది కాబట్టి వారు శరీర సంబంధమైన వాటిని ఎక్కువగా ప్రమోట్ చేయనివ్వలేదు, వద్దు అని కళాఖండి ఆజ్ఞాపించేశాడు అన్న విషయాన్ని చూస్తాం. ఆయన చంపుతారు అని భయపడి మాత్రం కాదు, ఈ రెండు కారణాలు గతంలో మాట్లాడా. ఒకటి, ఆయన గుర్తింపు కోరలేదు. రెండు, శరీర సంబంధమైన విషయాలను ప్రకటించడం ద్వారా ఆయన అట్లాగే వెంబడిస్తారు, అది ఆయనకి ఇష్టం లేదు. ఆత్మీయ మేలు కాకుండా శరీర సంబంధం మేలు కోసం వెంబడిస్తే ఆయనకి ఇష్టం లేదని కూడా మనం చూడగలిగాం. తర్వాత 17, 18 వచనాల్లో శాంసన్ శ్రీనివాస్ గారు అన్న, మీ వాక్య భాగం నుంచి మీరు ఏమన్నా మాట్లాడేది ఉన్నాయా? 17:18,
ఈ లోకంకి వచ్చి యెషయా ద్వారా చెప్పబడినట్లు ఇలాగ జరిగాను అని చెప్పి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఏమని అంటే ఈయన నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నాను, నా ప్రాణం గిష్టుడో నా ప్రియుడో, ఈయన మీద నా ఆత్మ నుంచాను అనేటువంటి మాటలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఈ మాటలన్నీ కూడా యెషయా గ్రంథంలో రాసినట్టుగా అదేవిధంగా అన్య జనులకు న్యాయవిధిని ప్రచురం చేయను అనేటువంటి మాటను కూడా ఇక్కడ రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 2:4 ఆయన మధ్యవర్తి అన్య జనులకు న్యాయం తీర్చును, అనేక జనులకు తీర్పు తీర్చును అనేటువంటి మాటను ఇక్కడ చాలా స్పష్టంగా రాయడం జరిగింది. అంటే తండ్రి నుంచి ఏదైతే తనకు ఇయ్యబడిందో అది మాత్రమే ఈ లోకం చేయడానికి వచ్చినట్లుగా నేను అర్థం చేసుకున్నాను సార్. ప్రైజ్ రాడ్.
బాగుంది, మీరు అర్థం చేసుకోగలిగారు, ఆయన డౌట్లు ఏమి లేవు. ఒకవేళ 18-19 వచ్చినాల్లో మీకేమైనా డౌట్ ఉంటే మీకు శాంసంగ్ శ్రీనివాస్ గారు హెల్ప్ చేయగలుగుతారు. మీకేమైనా అర్థం కాని విషయాలు ఉన్నా మీరు మాట్లాడచ్చు, స్టడీ టీమ్ మాట్లాడచ్చు, చాట్ బాక్స్ లో పార్టిసిపెంట్స్ కూడా మాట్లాడచ్చు.
సరే సార్, 18వ వచనంలో చివరి భాగం అన్య జనులకు న్యాయ విధిని ప్రచురం చేయనుంది కదా సార్, ఇది కొంచెం అంటే ప్రభు ఆయన మనుషరిగతిగా జీవించినప్పుడు అన్ని జనులకు అక్కడ న్యాయ విధిని ప్రచురం చేసినట్లు ఏమన్నా అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్, కొద్దిగా వివరణ కావాలి.
శాంసన్ శ్రీనివాస్ గారిని స్టడీ టీమ్ నుంచి నరేష్ అడుగుతా ఉన్నాడు, అన్య జనులకు న్యాయ విధిని ప్రచురం చేయను అన్న మాట వివరణ కోరుతున్నాడు, ఏమన్నా మాట్లాడతారా
సార్? ప్రైజ్ లార్డ్. ఇక్కడ మనం కొన్ని విషయాలను పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూసినట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఈయన కూడా
ఆ రిఫరెన్స్ అన్నిటికీ వెళ్ళొద్దు, డైరెక్ట్ గా మనకున్న కండిషన్ ఏంటంటే మీరు చెప్పాలనుకుంటే డైరెక్ట్ గా సమాధానం చెప్పండి, అది మాకు అర్థం కాకపోతే అది రిఫరెన్స్ అడిగి చెప్పండి లేకపోతే వివరం చెప్పండి అడుగుతాం, దాన్ని మీరు డైరెక్ట్ సమాధానం
చెప్తారా? అలాగే ఎరికో పట్టణం కూడా వెళ్తున్నప్పుడు జకయ్య గురించి చెప్పబడింది, ఈయన కూడా ఇశ్రాయేలుడే, ఇతను కూడా దేవుని కుమారుడే అన్నమాట చెప్పబడింది. అంతేకాకుండా కొర్నేలి విషయంలో యూదుల్లో ఇలాంటి విశ్వాసం గలవారు లేరు అనేటువంటి మాట చెప్పబడింది. దీన్ని బట్టి మనం అన్ని జనులకు కూడా ఆయన న్యాయం తీర్చేవాడు, సువార్తను ప్రకటిస్తూ రక్షణలోకి తీసుకొచ్చేవాడని సునేఫెనికేరాలు ఒక స్త్రీ తన కుమార్తె విషయంలో దేవుని సన్నిధికి వచ్చి స్వస్థ కోరినప్పుడు కూడా ఈ మాట చెప్పబడింది. ప్రైజ్ రాస్తారు.
ఇంకెవరైనా మాట్లాడతారా? ఆయన అన్ని జనులకు న్యాయ విధిని ప్రచురం చేయను, దాని మీద శాంసన్ శ్రీనివాస్ గారు ఆయన వివరణ చెప్పారు చక్కగా. ఇంకేమైనా యాడ్ చేసేది ఉంటే మాట్లాడవచ్చు.
మత్తయి సువార్త 24:14 యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క మిషన్ ని ఇక్కడ బయలుపరుస్తూ, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును అనే ఒక దర్శనాన్ని మనకు తెలియజేయడాన్ని బట్టి సకల జనులకు రాజ్య సువార్త ప్రకటింపబడాలనే ఒక మిషన్ మీదే యేసుక్రీస్తు వారు వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది సార్.
అన్ని జనులకు అన్న మాట దగ్గర సకల జనులకు రాజ్యసువార్త ప్రకటించబడాలి అన్న మాట కోట్ చేస్తున్నారు. ఇంకేమన్నా యాడ్ చేస్తారా?
రోమపత్రిక 15:8 సార్ ఏమంటుంది వాక్యం అంటే, నేను చెప్పున్నది ఏమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను అని అక్కడ వాక్యం తెలియజేయబడుతుంది సార్. అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకు, ఆయన సత్యవంతుడని స్థాపించుటకు ఆ విధంగా రాయబడి ఉందని నేను అనుకుంటున్నాను సార్.
నీకేమైనా నరేష్ సమాధానం వచ్చిందా అడిగిన ప్రశ్నకు? స్టడీ టీమ్ సమాధానం చెప్పగలిగారు, నీకేమైనా సమాధానం వచ్చిందా? మనం ఎక్కడెక్కడ ఉందో బైబిల్ అంతా తీసుకోవడానికి టైం కాదు. ప్రశ్నకు మీరు సమాధానాలు చెప్పి ఇది అని మాట్లాడితే అది వివరణ అడిగితే వివరణలకు మీరు వెళ్ళచ్చు. మల్లేష్ గారు మీరు దానికి సమాధానం చెప్పాలనుకుంటే సమాధానం చెప్పేయండి. బైబిల్లో ఏమేమి వాక్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ చూసే టైం కాదు. మీరు అనుకున్న చెప్తే డౌట్ వస్తే మేము క్లారిటీ కోసం అడుగుతాం, అర్థమైతే మీకు
తీసుకుంటాం సార్.
అన్ని జనాలకు కూడా న్యాయం తీరుస్తాడని ఉంది. జనరల్ గా ఇక్కడ ఈ ప్రశ్న అడిగిన సహోదరుడు గాని సమాధానం చెప్తున్న మీరు కాని నేను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా పెట్టాను. అన్య జనులకు న్యాయ విధిని ప్రచురము చేయను అన్న మాట దగ్గర ఈ షెల్ ప్రొక్లైమ్ అండ్ షో ఫోర్త్ జస్టిస్ టు ద నేషన్స్. ఆయన న్యాయాన్ని ప్రకటిస్తాడు అన్న మాట ఉంది. న్యాయ విధిని ప్రచురం చేస్తాడు అన్న మాట ఉంది. ఆ న్యాయ విధిని ప్రచురం చేస్తాడు అన్నాకాడ సాధారణంగా మనం ఏమంటాము, ఆ గ్రామ సభల్లోనో పంచాయతీ పీట మీద కూర్చొని అందరికి తీర్పు తీర్చడం లాగా వాడబడుతున్న పదం కాదు. ఇది సువార్త ప్రకటనకు సంబంధించిన పదం అని మీరు మాట్లాడుతున్నారు. బాగుంది, మనం ఒకవేళ ఆలోచించగలిగితే ఎందుకు అట్లాగే మాట్లాడుతున్నారు చూడొచ్చు. అన్య జనులకు సువార్త చెప్పారు, అది దాంతో కనెక్ట్ అయిపోతున్నాం. ఆయన ఏదో సింహాసనం వేసుకుని తీర్పు తీర్చిన వాళ్ళ కనిపించట్లేదు అని అంటున్నాం. ఓకే బాగుంది. తర్వాత 19-21 వచనాలు సుసన్న కిరణ్, నీ పోర్షన్ లో ఏమైనా మాట్లాడే ఉన్నాయమ్మా?
అన్న వచనాల్లో కూడా ఈయన జగడమాడడు కేకలు వేయడు అంటే అక్కడ పరిసయ్యులు యేసు ప్రభువారితో వాదన పెట్టుకోవడానికి చూశారన్న. ఆయన సాఫ్ట్ గా చెప్పాలి అనుకున్నది చెప్పారు తప్ప గొడవలు పడలేదు. అలానే ఆయన అక్కడ చాలా మందిని స్వస్థపరిచారు. అది గట్టిగా ఎవరికి చెప్పాలి అని కూడా ఆయన అనుకోలేదు. వాళ్ళని కూడా చెప్పొద్దు అని చెప్పారు అని చెప్పి చదివానన్న 19 నుంచి. అలానే న్యాయ విధిని అన్న దగ్గర నాకు కూడా తీర్పు అని వస్తుంది కదా అని డౌట్ వచ్చి నేను చూశానన్నా. ఎక్కడ చూసినా అట్లానే ఉంది, కానీ గ్రీక్ లో దానికి చూస్తే అర్థం దేవుని సత్యం, దేవుని నీతి అని కూడా అర్థం ఉందటన్నా. కాబట్టి అన్ని జనులకు కూడా దేవుని నీతి, ఆయన సువార్త ప్రకటించబడుతుంది. అక్కడ అన్ని జనులు అన్న దగ్గర కూడా అన్న అందరూ అంటే యాంప్లిఫైడ్ లో ఏముందంటే ఆల్ ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలోని అన్ని దేశాల వారికి అని ఉందన్నా. ఈయన నలిగిన రెల్లును విరువడు అన్న దగ్గర పైన కూడా చూస్తే ఆ ఊచ చేయగలవాన్ని స్వస్థపరిచే విషయంలో ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క బాధను ఆయన అర్థం చేసుకున్నారు, కానీ పరిసయ్యులు స్వస్థపరచడానికి ఇష్టపడలేదు. అలాగే మకమకలాడుచున్న అన్న దగ్గర ఏమన్నా విశ్వాసం కొంచెమే ఉండి అటువంటి వారిని, లేదంటే తమకున్న సమస్యలను బట్టి నలిగిపోతున్న వారిని, అలాంటి వారిని కూడా ఆయన తోసివేయరు అన్నట్టుగా నేను అందులో స్టడీ చేశాను అన్న. థ్యాంక్ యూ అన్న.
సుసన్న తన పోర్షన్ మీద స్టడీ చేసిన విషయాలు తన ప్రజెంట్ చేయడం రెడీగా ఉంది. మీరు ఏదైనా ప్రశ్న అడిగితే సమాధానం చెప్పడానికి కూడా ఆవిడ సిద్ధంగా ఉంది. మీరు 19-21 వచనాలు అర్థం కాని విషయాలు మాట్లాడచ్చు.
వందనాలు సార్. మాట్లాడచ్చా సార్?
మాట్లాడు.
17 ఆయన మాట్లాడుతున్నారు సార్, అంటే ఇందాక సుసన్న కోట్ చేసిన ఒకటే తీసుకోవాలా లేకపోతే అక్కడ స్వస్థతలు తీసుకోవాలా? మొదటి వచనం నుంచి 16 వరకు జరిగిన సంఘటన తీసుకుని కింద మాట్లాడుతున్న ప్రవచనాలు అనుకోవాలి సార్.
16 నుంచి మాట్లాడుతున్నావా బ్రదర్?
17 సార్, ప్రవచనం గురించి మాట్లాడుతున్నారు కదా సార్. ప్రవక్త ఏషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు ఈలాగు జరిగను అన్నమాట. అది అక్కడ జరిగిన ఊచ చేయగల వాని గురించేనా లేకపోతే స్వస్థల గురించేనా లేకపోతే 12 ప్రారంభం నుంచి ఏమైనా అన్ని కోట్ చేసి మాట్లాడుతున్నారనేది నా ప్రశ్న సార్.
అక్కడ ఏషియా ప్రవచనం కోట్ చేయబడింది, ఇది ఆయన జీవితం అంతటి కోసం రాయబడుతున్న మాట, లేకపోతే పైన జరిగిన మిరాకిల్ బేస్ చేసుకుని మాట్లాడుతున్న మాట అని అడుగుతున్నారు. మీరు స్టడీ టీం నుంచి ఏమన్నా తనకు హెల్ప్ చేయొచ్చు.
అలా నాకు కూడా డౌట్ వచ్చి నేను చూసాను. అక్కడ చూస్తే ఈయన మీద నా ఆత్మ నుంచేదను అన్నప్పుడు యోహాన్ గారు యేసుప్రభువారికి బాప్తీసం ఇచ్చినప్పుడు కూడా ప్రభువారు అక్కడ చెప్తారు ఇదేమాట, నా ప్రాణములకు ఇష్టమైన నా ప్రియుడు అన్నప్పుడు అక్కడ కూడా కుమారుని గురించి అదే సాక్ష్యం చెప్తారని. అది ఆయన పరిచర్య మొత్తం ఇప్పుడు అన్ని జనులు అందరికీ అంటే అది ఇంకా కొనసాగుతూనే ఉందన్న, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఆ సందర్భంలో నుంచి కూడా అర్థం చేసుకోవచ్చు ఇంకా కొనసాగుతూ ఉంది ఆయన పరిచర్య మొత్తం అని కూడా తీసుకోవచ్చని నేను స్టడీ చేశాను. థ్యాంక్ యూ.
తను ఇది ఈ ఒక్క సందర్భానికి సంబంధించే కాదు, ఆయన పరిచర్య ఎంతటికి తీసుకోవాలి అని మాట్లాడుతుంది. ఇంకెవరైనా మాట్లాడతారా? ఇంకేమైనా మాట్లాడేది ఉందా?
సార్ నాకు ఒక చిన్న ఒక విషయం అర్థం చేసుకోవడానికి సాయం కోరుతున్నాను సార్. 21వ వచనంలో సార్, ఈయన నామమందు అన్య జనులు నిరీక్షించెదరు అనున్నదే అని ఉంది సార్. అన్య జనులు నిరీక్షించడం ఏమిటో అనేది ఒకసారి నాకు డౌట్ వస్తుంది
సార్. మరొక ప్రశ్న రవికుమార్ గారు అడుగుతా ఉన్నారు, అన్ని జనులు ఈయన నామందు నిరీక్షించేదరు, ఏంటి ఆ నిరీక్షణ ఏంటి అని అడుగుతున్నారు. శామ్యులు ఈ ప్రవచనం ఎక్కడా జరిగిన అద్భుతాన్ని బట్టే తీసుకోవాలా లేకపోతే ఆయన జీవితానికి ఆపాదిస్తూ తీసుకోవాలని అడుగుతున్నారు. ఏమైనా స్టడీ టీం ఈ రెండు విషయాల మీద మాట్లాడతారా? చాట్ బాక్స్ లో కూడా ప్రశ్నలు ఉన్నాయి, నేను తప్పకుండా 21 దాకా వచ్చేసాం కాబట్టి 21 వరకు స్టడీ టీమ్ డిస్కషన్ తీసేసుకుని మీరేమేమి ప్రశ్నలు అడుగుతున్నారో కూడా మేము సాధ్యమైతే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాము. ఈరోజు ఈ పోర్షన్ కంప్లీట్ చేయాలి కాబట్టి కొంచెం డిస్కషన్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నా. తప్పకుండా మీరు మాట్లాడిన చూస్తాం. నరేష్
సార్, శామ్యులు అడిగిన ప్రశ్నకి 18వ వచనం చూస్తే ఓవరాల్ గా ప్రభు చేసిన కార్యాల గురించి నాకు అనిపిస్తుంది సార్. అయితే 19, 20 వచనాలు మాత్రం ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ బట్టి ఆయన అక్కడ పరిచయంతో ఆయన మాట్లాడే విధానం గురించి మాట్లాడుతున్నారనేది నాకు అర్థమైంది సార్.
శామ్యుల్ అడిగిన ప్రశ్న ఇది ఇక్కడికైనా ఆయన జీవితానికి సంబంధించిందని ఆయన అడిగాడు. మీకేమర్థమైంది? మీరేమంటారు ఇందులో?
18వ వచనం చూస్తే ఆయన జీవితానికి సంబంధించిన అర్థం అని నాకు తెలుస్తుంది. అయితే 19, 20 వచనం మాత్రం ఇక్కడ జరుగుతున్నటువంటి కాంటెక్స్ట్ ఆయన అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోవడము, వాళ్ళు పరిచయలు మీద ఆయన ఏమాత్రం తిరుగుబాటు చేయకుండా సైలెంట్ వెళ్ళిపోవడం గురించి 19, 20 వచనం క్లియర్ గా ఉంది అనేది నాకు అర్థమవుతుంది సార్. 18వ వచనం మాత్రం ఆయన లైఫ్ మొత్తానికి సంబంధించిందిగా నాకు అర్థమవుతుంది సార్.
దీనికి కనెక్షన్ ఉంది, ఆయన జీవిత మొత్తానికి కనెక్షన్ ఉంది అని కూడా మాట్లాడుతున్నారు. శామ్యుల్ నీ ప్రశ్నకి ఏమైనా సమాధానం వచ్చిందా? నువ్వేమైనా మాట్లాడేది ఉందా?
సార్ అర్థమైంది సార్. ఇందాక సూజన్ అక్క కోడ్ చేస్తా ఓచ చేయగల వానికి లింక్ పెట్టారు కదా, అందుకోసం ఈ డౌట్ రైజ్ అయింది సార్ నాకు.
ఓకే ఓకే. తర్వాత రవికుమార్ గారి ప్రశ్న మీద ఏమైనా మాట్లాడతారా? అన్య జనులు నిరీక్షించేదరు అని అడిగారు, దాని మొత్తం అడిగారు.
సార్ ఇక్కడ అన్ని జనులు అంటే మరి యేసుక్రీస్తు నామం ద్వారా ఇతర దేశాల ప్రజలు మరియు యూదులు కాని వారు కూడా ఆయన యందు నమ్మకం ఉంచుతారని అనుకుంటున్నాను
సార్. అన్ని జనులు అన్నకాడ అన్ని జనాంగాలు అని కూడా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేస్తున్నాం. తర్వాత యూదులు కాని అన్ని జాతులు ఆయన యందు నమ్మిక ఉంచుతారు, నిరీక్షిస్తారు అన్నమాట అన్నపూర్ణ మాట్లాడుతూ ఉంది. బాగుంది. ఇంకేమైనా మాట్లాడతారా? అన్య జనులు ఆయన నామందు నిరీక్షిస్తారు అన్నదాన్ని ఎలా మీరు ఎలా అర్థం చేసుకుని అడుగుతున్నారు. అన్న మాట్లాడతారా? ఓకే, మాట్లాడేది ఏమి లేకపోతే అమ్మా మీరు వరద రవికుమార్ గారికి ఏమైనా సమాధానం వచ్చినట్టమ్మా?
ఎస్ సార్, అవును సార్, అనుపణ సిస్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి నిరీక్షించెదరు అనే మాటకు ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి ఇంగ్లీష్ లో చూశాను సార్. అక్కడ అండ్ ఇన్ హిస్ నేమ్ షాల్ ద జెంటైల్స్ ట్రస్ట్ అని ఉంది సార్. కాబట్టి నిరీక్షించెదరు అన్న దగ్గర నేను ఎందుకు డౌట్ పడ్డానంటే వాళ్ళకి దేవుని నామే తెలియనప్పుడు నిరీక్షణ ఎలా ఉంటుందని అనుకున్నాను. అయితే నమ్మకం ఉంచుతారు, నమ్ముతారు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారు అని అన్నపూర్ణ సిస్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి నేను ఆన్సర్ తీసుకుంటున్నాను సార్.
మనం 21వ వచ్చిన వరకు మీరు మాట్లాడేశారు, మీకు బాగా డౌట్ ఉంది, డౌట్లేమి లేవు, క్లారిటీ ఉందని మాట్లాడేశారు. ప్రధానంగా మనకు డౌట్ వచ్చేది ఇక్కడ మిగతాదంతా అర్థమైనా ఈ ప్రవచనం సరిగ్గా అర్థం కాదు, కొంత మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ ప్రవచనం దగ్గర 19వ వచనం దగ్గర జగడమాడడు, కేకలు వేయడు, వీధుల్లో శబ్దం వినపడదు, నలిగిన రెల్లును విరువడు, మకమకలాడు, అవిసనారను ఆర్పడు, ఏమైనా ఈ పదాల మీద లేకపోతే ఈ వీటి మీద ఏమన్నా మాట్లాడతారా? అంటే జగడమాడడు, కేకలు వేయడు, దాన్ని మీరేమన్నారంటే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ చేస్తున్న పరిచర్ విధానం అని అన్నారు. ఇక్కడే కాదు మొత్తం ఆయన సేవకు సంబంధించిన వాక్య భాగము అన్నారు. దీని మీద ఏమన్నా మాట్లాడతారా?
అవునా సార్,
శామ్యూయేలు
పైన ప్రవచనంలో కూడా ఈయన నా సేవకుడు, నా ఆత్మ నుంచాను అంటే సేవకుడు గురించి మాట్లాడుతున్నారు. ఇంకొకటి సేవకుడు ఎట్లా ఉండాలి అనేది కూడా ఆయన రోల్ మోడల్ చూపిస్తున్నారు సార్. నవ్ డేస్ లో ఇది అట్లా ఆపోజిట్ గా అనిపిస్తుంది సార్. చాలా మంది సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, గొడవలు వేసుకుంటా, ఈవెన్ మన ఫెలోషిప్స్ లో కూడా కొన్ని అయితే జరుగుతున్నాయనేసి నా ఆలోచన సార్. సో అన్నిటికీ ఇక్కడ ప్రభు రోల్ మోడల్ గా ఉండాలనేది నా ఆలోచన సార్.
ఓకే, ఇక్కడ సేవకుడు ఎట్లా ఉండాలో అన్న దానికి చక్కటి మాదిరి విషయాలు ఉన్నాయి. జగడమాడడం, కేకలు వేయటం అది ఎంత మాత్రం దేవుని సేవకు లక్షణాలు కాదు అని శామ్యూయేలు అంటాడు. బాగుంది సుసాన, నువ్వేనా మాట్లాడతావమ్మా?
అవునన్నా, పై వచనాల్లోనేమో యేసు ప్రభు గారు ఆయన దైవత్వం గురించి, నేను విశ్రాంతి దినానికే ప్రభువుని దేవాలయం కంటే గొప్పవాడిని అన్నప్పుడు, ఇక్కడ ఏషియా గారు చెప్పిన ప్రవచనంలోనేమో అన్నా ఇదిగో ఈయన నా సేవకుడు అంటున్నారు. అక్కడేమో ఆయన నేను దేవుణ్ణి అని చెప్తున్నారు. సేవకుడు అంటే ఆయన దైవత్వాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. అయితే అసలు సేవకుడు అని ఎందుకు వాడారు అని నాకు డౌట్ వచ్చి నేను చూశాను. యాక్చువల్ గా అయితే గ్రీక్ లో సేవకుడు అన్న పదానికి డూలోస్ అనే పదం వాడతారంట, కానీ ఈ యెషయా ప్రవచనంలో వాడబడిన పదానికి హోపాయిస్ అంటే కేవలం సేవకుడు అంటే సేవ చేసేవాడు మాత్రమే కాదు, కుమారుడు, బిడ్డ అనే అర్థం కూడా ఉంటుంది. అలా చూస్తే అన్న ఆ వచనంలో తండ్రి అయిన దేవుని గురించి ఉంది, కుమారుడైన దేవుని గురించి చెప్తా ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ప్రజెన్స్ కూడా ఆ 18వ వచనంలో ఉందన్న, అది నేను స్టడీ చేశాను.
సేవకుడు అంటే మనం మాట్లాడుతున్నట్టుగా సర్వెంట్ ఆఫ్ గాడ్ కాదు, సన్ ఆఫ్ గాడ్ అని అంటారు. కుమారుడు, బిడ్డ అని కూడా వస్తుంది మూల భాషలో. ఇక్కడ ఆయన మీద నా ఆత్మ ఉంది అన్న మాట ఉంది, నేను ఏర్పరచుకున్న ఆయన అని చెప్పి ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఈ నా సేవకుడు అన్న మాట కూడా చూస్తున్నాం. ఆ ముగ్గురిని కూడా మన 18వ వచనంలో చూస్తున్నాము అన్న విషయాన్ని కూడా సోదరి సుసన్న జ్ఞాపకం చేస్తుంది. బాగుంది, ఇక్కడ ఆల్మోస్ట్ మనం అన్ని వాక్యాలు కూడా మాట్లాడాం కాబట్టి ఈ చాట్ బాక్స్ లో ఉన్న ప్రశ్నలు ఏమైనా మీరు క్విక్ గా ఆన్సర్ చేయగలిగితే కూడా బెటర్ గా ఉంటుంది. సజీవ వాహనంలో ఉన్న విషయాలు కూడా మనం మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. మనం వెళ్దాం వాటిలోకి, త్వరగా వెళ్దాం. ఇక్కడ ఏమి ప్రశ్నలు అడుగుతున్నారంటే పుష్పవేణిగా అడిగారు, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అడిగారు. ఏమైనా మాట్లాడతారా, యేసుక్రీస్తు ప్రభు దేవాలయం కంటే గొప్పవాడు అన్నాడు కదా, దాన్ని ఏమైనా మాట్లాడతారా? ఎన్నో వచ్చిన ఇది దేవాలయం కంటే గొప్పవాడు. ఆరో వచ్చినం అండి. దీని మీద అడుగుతున్నారు, యేసు ప్రభు దేవాలయం కంటే గొప్పవాడు అన్నారు కదా, దాని మీద ఏమన్నా మాట్లాడతారు? ఈ ఆరో వచనం ఎవరు మాట్లాడాలి? ఐజాక్ గారు మాట్లాడాలి. మీ వచనంలోంచి ప్రశ్న అడిగారు, ఏమన్నా మాట్లాడతారు ఇక్కడ?
సార్ అక్కడ విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించడానికి దేవాలయంలో జరిగింది కదా సార్, అది దేవాలయంలో జరిగింది కాబట్టి అది ధర్మశాస్త్రాన్ని క్రాస్ అయింది అని ప్రభు చెప్పి కోట్ చేశారు. దానికంటే నేను గొప్పవాడిని అన్నట్టుగా చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే సార్, దేవాలయాన్ని యూదులు పవిత్రంగా భావిస్తారు సార్, దేవాలయాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. సో అంతకంటే నేను గొప్పవాడిని అన్నట్టుగా చెప్తున్నాను సార్.
దేవాలయం ఈరోజు మాట్లాడుతున్న దానికంటే ఆయన గొప్పవాడు అన్నారు, అప్పటి దేవాలయం కంటే ఆయన గొప్పవాడు అని అంటున్నారు. ఇంకెవరైనా మాట్లాడతారా ఈ ఆరో వచనం మీద, దేవాలయం కంటే యేసయ్య గొప్పవాడు, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
సార్ వందనాలు సార్, మాట్లాడదు సార్.
మాట్లాడు నరేష్, నువ్వు కూడా మాట్లాడు.
సార్ ఇక్కడ దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని నాకేం అర్థమవుతుందంటే, ఇక్కడ యూదులకి ఆ దేవాలయం కృష్ణ దేవాలయం లేదు, వాళ్ళు దాన్ని చాలా పవిత్రంగా చూస్తారు సార్, అంటే దానికి మించిన ఇంకేం లేదు అన్నట్లుగా వాళ్ళ యొక్క ఆలోచన. అయితే ఆ దేవాలయం కంటే యేసు ప్రభు నేనే గొప్పవాడనని, వీళ్ళు ఏదైతే ఇక్కడ నియమ నిబంధనలు వాళ్ళు సృష్టిస్తా ఉన్నారో, ఇది చేయాలి అది చేయాలని, మీరు ఇట్లా ఫిజికల్ గా చూస్తున్నారు కానీ చెప్పాలంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన అధికారాన్ని ఆయన దైవత్వాన్ని ఆయన అక్కడ చూపిస్తున్నాడు సార్. కాబట్టి ఆయన దేవాలయం కంటే ఇక్కడ గొప్పవాడు ఇక్కడ ఉన్నాను, నన్ను మీరు గుర్తించండి అని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టు నాకు అర్థమైంది సార్. అంటే అక్కడ ఉన్నటువంటి కట్టడాలు వాటికి కాదు మీరు ప్రాముఖ్యత ఇచ్చేది, సృష్టికర్తను మీరు జ్ఞాపకం చూసుకున్నట్టుగా ప్రభు యొక్క తన అధికారాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు అనేది నాకు అనిపించింది సార్.
ఓకే బాగుంది
సార్. ఒకటి యాడ్ చేస్తాను సార్, యాక్చువల్ గా విశ్రాంతి దినాన వాళ్ళు ఉండాల్సిన దేవాలయంలో అక్కడ ఉండాలి, అక్కడ గ్యాదర్ అవ్వాలి, కానీ దాన్ని మించిన వాడు ఇక్కడ ఉన్నాడు, అంటే దాన్ని మించిన వాడు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉండడం దానికంటే గొప్పదే అంటున్నారు సార్. వందనాలు సార్.
దేవాలయంలో లేరు, యేసు ప్రభు దగ్గర ఉన్నారు కాబట్టి ఆయన ఎలాగా అంటున్నాడు అని అంటారు.
క్రీస్తు ప్రభు వారు త్రిత్వంలో ఒకరు, ఆయన శరీరధారిగా ఉన్న దేవుడు కాబట్టి వీళ్ళు కేవలం ఈ కట్టడాల వరకే పరిమితమవుతున్నారు. సాక్షాత్తు దేవుడు నేను మీ మధ్యలో ఉండడం కాబట్టి నేను దేవాలయం కంటే గొప్పవాడు అని చెప్తారని కదా ఒక్కొక్క ఆలోచన.
సరే, మీ ఆలోచన బాగున్నాయి. సజీవవాహినిలో ఏమన్నారంటే క్రీస్తు ఇక్కడ తాను దేవుని ఆలయం కన్నా గొప్ప అంటున్నాడు, ఆలయ సేవ విధుల కోసమని యాజకులు విశ్రాంతి దినం చట్టాలు నేర్తే క్రీస్తు శిష్యులు కూడా ఆయన చూపిన దారిలో ఉండి ఆయన పని కోసం ఆ కట్టడాలను మేరవచ్చు అని ఆయన భావం. మనం నిన్న మాట్లాడుకున్నాం విశ్రాంతి దినాన్ని పని చేయకూడదు, కానీ యాజకులు దేవాలయంలో డబుల్ పని చేయాలి. అది విశ్రాంతి దినాన్ని యాజకులు పని చేయుట అనుమతించబడింది, పని చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఆయన శిష్యులు ఆయన పని మీద ఉన్నారు, ఆ పనిలో తింటున్నారు, ఆ పనిలో వాళ్ళు ఉన్నారు. దాన్ని మనం చూసినప్పుడు అవును ఆయన దేవుడు కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి ఆయన ఉన్నాడు కాబట్టి చేయడు ఆయన ప్రభువు కాబట్టి కరెక్టే కదా అని మనం మాట్లాడుకున్నాం. దయచేసి ఈ మాట ఎలాంటిది అంటే, దేవాలయం గొప్పదా దేవుడు గొప్పవాడు అంటే దేవుడే గొప్పవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నేను దేవుణ్ణి, నేను దేవాలయం కంటే గొప్పవాడిని అని తన దైవత్వాన్ని క్లెయిమ్ చేస్తున్నాడు ఈ వాక్య ప్రకారంగా. దాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. బాగుంది. ఇంకా ప్రశ్నలు ఏమడిగారంటే, ఫస్ట్ గోదావరి జోసెఫ్ అంటాడు 15వ వచనం ప్రకారం యేసు క్రీస్తు అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయారు కారణం మనం మాట్లాడుకున్నాం. ఎందుకు ఆయన ప్రకటించొద్దన్నాడు అన్న విషయం మాట్లాడుకున్నాం. వెళ్ళిపోయిన విషయం మాట్లాడుకోలేదు. ఏమన్నా దీని మీద మాట్లాడతారా 15వ వచనం? యేసయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ సంగతి విని ఆయన చంపాలనుకుంటున్నారన్న మాట విని వెళ్ళిపోయాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అడుగుతున్నాడు. ఏమన్నా మాట్లాడతారా?
వందనాలు సార్. పడిపోయాక 14 చదివినట్లే, ఆయన ఎలాగ సంహరించమా అని ఆయనకు విరోధంగా ఆలోచించేశారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన అందరి హృదయాలు ఎరిగిన వాడు కాబట్టి వాళ్ళు ఆలోచన చేసుకున్నారు. అది ప్రభు గ్రహించి వెళ్ళిపోయినట్టుగా అర్థం చేసుకోవచ్చు సార్. వందనాలు సార్.
అంటే అక్కడుంటే ఆయన చంపేస్తారు కాబట్టి ఆయన ప్రాణాన్ని కాపాడుకోవడానికి వెళ్ళిపోయాడు అనుకో అనే నీ భావన నరేష్?
కాదు సార్, ప్రభుల వారు అలా కాదు సార్. ప్రభుల వారు ఎక్కడ కూడా ఆయన చంపేస్తారు అని భయపడని వెళ్ళలేదు. కానీ ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి, తను తాను అర్పించుకోవడానికి సమయం రాలేదు కాబట్టి ఆ సమయాన్ని బట్టి ఆయన వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళు చంపేస్తారని ప్రభు వచ్చింది, తాను చనిపోవడానికి వచ్చారు కాబట్టి భయపడి వెళ్ళలేదు. తన సమయం ఇంకా రాలేదని ప్రభు వెళ్ళారని నేను అనుకుంటున్నాను సార్.
బాగుంది, ఆలోచన బాగుంది. ఆయన భయపడి కాదు, ఆయన గడి ఇంకా సమీపించలేదు కాబట్టి వాళ్ళకి అప్పగించుకోలేదు అని నరేష్ అంటాడు. కాబట్టి అక్కడ ఉండకూడదు, ఇంకా చేయాల్సిన పని మిగిలిపోయింది, ఉండకూడదు. మనం మరణ దినాల్లో లేకపోతే చివరి దినాల్లో ఆయన ఆపోజిట్ లో వచ్చి, మీరు ఎవరిని వెతుకుతున్నారు, ఆయనే నేను, వాళ్ళకి ఫోన్ ఇవ్వండి అని తను తను అప్పగించేసుకున్నాడు. ఆ టైం రాలేదు కాబట్టి వెళ్ళిపోయాడు అన్న మాట నరేష్ కోట్ చేస్తున్నాడు. బాగుంది, ఆ మాట బాగుంది. ఇక్కడ సజీవ వాహిని కామెంటరేటర్స్ ఏమంటారంటే, వాళ్ళేమి ఇక్కడ రాయలేదు, మనం మాట్లాడుకుంది తీసేసుకుందాం. తర్వాత శామ్యూయేల్ ఇది ఆయసమా
అన్న ఇంకొక మాట అన్న, అక్కడ నుంచి వెళ్లిపోయారు అంటే ఇంకా ఆయన సమయం ఇంకా రాలేదు, అది ఓకే అన్న తీసుకోవచ్చు బాగుంటది. కానీ ఆ తర్వాత ఆయన్ని చాలా మంది వెంబడించారన్న, ఇంకా ఆయన పరిచర్యలు అక్కడ నుంచి వెళ్లిపోయి దాక్కున్నట్లేం లేరు, తర్వాత పరిచర్యలు కొనసాగుతూ ఉన్నారు, బహుజన సమూహము ఆయన వెంబడిస్తున్నారు, పరిచర్యలు కొనసాగుతూ ఉన్నారు అన్న. వెళ్లిపోయారు అంటే ఎక్కడికో వెళ్లిపోయారని అర్థం చేసుకోవడం కన్నా అట్లా తీసుకుంటే బాగుంటుంది.
బాగుంది సుసన్న, చక్కగా తర్వాత మాట కూడా లింక్ చేస్తున్నారు. ఆయన ఏమి అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోలేదు, ఆయన డార్క్ లోకి వెళ్ళిపోలేదు. ఆయన ఆ ప్లేస్ లో నుంచి వెళ్ళిపోయాడు. కానీ ఆయన చేయాల్సిన పని ఉండిపోయింది కాబట్టి అప్పగించుకోలేదు. ఆ పని చేస్తున్నాడు ఆయన, బహు జనులు ఆయనను వెంబడిస్తున్నారు. ఆ మాట కూడా సోదరి కోట్ చేస్తుంది. బాగుందమ్మా. శామ్యూయేలు వాస్తవానికి మనం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ క్వశ్చన్ తీసుకోము. నువ్వెందుకు సంక్రాంతి పండుగ కోసం ఈ వాక్యం అడగాలనుకున్నావు? ఇక్కడ నీకెందుకు సంక్రాంతి పండుగ కనిపించింది? అంటే ఇది కాంటెక్స్ట్ లో ఉందా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అన్నది ముందు నీ ఉద్దేశం చెప్పు, దాన్ని బట్టి డిస్కషన్ పెట్టాలి లేదా నేను డిసైడ్ అవుతాను.
సార్ అలాగే సార్. యాక్చువల్ గా అక్కడ వాళ్ళు విశ్రాంతి దినం అంటే ఆచారం గురించి మాట్లాడుతున్నారు కదా. సో ఇప్పుడు ఈ రిలేటెడ్ ఇప్పుడు సీజన్ ఉంది. ఇంకొకటి, మా ఏరియాలో ఎక్కువ ఇలాంటి ప్రభావం ఎక్కువ ఉంటాయి సార్ క్రిస్టియానిటీలో. సో అందుకోసమే నేను అది మాట్లాడాలని.
బాగుంది, అది ఒక ప్రత్యేక దినం గురించిన డిస్కషన్ జరుగుతూ ఉంది విశ్రాంతి దినం కొరకు. ఇప్పుడు పండగ దినం కూడా ఉన్నాయి కాబట్టి మనం ఈ పండగ దినాలు టైం పెడతారంటే సంక్రాంతి పండగ చేయొచ్చా, చనిపోయిన వారికి బట్టలు భోజనం పెట్టడం, రాహుకాలం, యమగండం, మాసాలు, పిల్లి, విధవరాంటి ఎదురు రాకూడదు, తిది నియమాలు ఇలాంటి ఆచారాలు ఆచరించవచ్చా అని అడిగాడు. విశ్రాంతి ఆచారం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ పండగ ఆచరించవచ్చా, ఏదో ఒక చర్చిలో సంక్రాంతి చేసి ప్రార్థన చేశారని నిన్న విజ్ఞాపన ప్రార్థనలో కూడా ఆంధ్రాలో జరిగిందని మనం ప్రార్థన చేశాం. ఇక్కడ సంక్రాంతి పండుగ చేయొచ్చా అన్న దానికోసం కాకుండా మనమేమైనా ఏ కారణం చేత అయినా కొన్ని ప్రత్యేక దినాలు పాటించటం సరైనదేనా, దీని మీద ఏమైనా మరి మాట్లాడచ్చు.
అన్నా అది ఖచ్చితంగా చేయకూడనివే అన్నా, కాకపోతే అన్యుల నుంచి వచ్చారు వారికి పరిపూర్ణంగా తెలియక చేస్తూ ఉండొచ్చు, లేకపోతే చెప్పేవాళ్ళు లేకపోయి ఉండొచ్చు అన్నా. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు అని నా అభిప్రాయం అన్న. కానీ అన్న అడిగినవి ఏవి కూడా ఖచ్చితంగా చేయకూడదన్నా.
జనరల్ గా అమ్మా పండగ అందరిని సంతోష పెడతాది, జనాన్ని సంతోష పెట్టే పండగ. అక్కడ మనం ఏమనొచ్చు, పూజలు చేయొద్దు, విగ్రహాలు పెట్టింది తినొద్దు, అవన్నీ వద్దు. కానీ ఇంటి ముందు ముగ్గేసుకోవటం, మంచి బట్టలు వేసుకోవటం, పిండి వంటలు వండుకోవటం, అందులో తప్పేంటి? ఎట్లా మీరు ఏమంటారు దాని మీద?
అంటే అన్న కొత్త బట్టలు వేసుకోవడం తప్పు కాదు, పిండి వంటలు వండుకోవడం కూడా తప్పు కాదు, కానీ ఎందుకు వండుతున్నామన్న ఉద్దేశంలో తప్పు ఉంటదన్న.
అంటే ఏ ఉద్దేశంతో అయితే తప్పు కాదు, ఏ ఉద్దేశంతో అయితే తప్పు అని మీరు అంటారు?
ఓకే, నేను క్రిస్టియన్ అన్న, ఐ మీన్ నేను అన్నిల నుంచి వచ్చిన దాన్ని. మేబీ మా వాళ్ళు రక్షించబడాలన్న ఉద్దేశంతో ఆ రోజు వాళ్ళు పండగ ఎలాగ చేసుకుంటారు కాబట్టి మా ఇంటికి పిలిచి నేను అవన్నీ పెట్టి వాళ్లతో సంతోషించడం వరకు ఓకే అన్న. కానీ వాళ్ళని పిలిచి నేను పండగ చేస్తున్నాను, నేను కూడా ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అన్న ఉద్దేశం వాళ్ళలో కల్పించేలాగా ప్రవర్తించడం కరెక్ట్ కాదన్న.
ఓకే, వాళ్ళతో సంతోషించడం కరెక్టే, కాని వాళ్ళు అనుకున్న దేవుణ్ణి నేను కూడా ఆరాధిస్తున్నాను అని వాళ్ళు అనుకోకుండా జాగ్రత్త పడుతూ అలా చేయొచ్చు అని అంటారు. నేను ఇంకొక మాట చెప్పలేదు. ఎస్ లేదా
సార్, ఇస్రాయేళ్లు ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తర్వాత కనాను దేశానికి సార్, మీరు అన్ని జనుల ఆచారాలు చేయకూడదని అక్కడ ఖచ్చితంగా ఉంటుంది సార్?
అన్య జనుల ఆచారాలు చేయకూడదు అని అక్కడ ఉంటుంది.
అవును సార్.
ఏమన్నా కోట్ చేస్తారా, వాక్యాలు కోట్ చేస్తారా?
సార్ ద్వితీయ దేశ ఖండంలో చూస్తున్నా సార్, ఉంది సార్ అది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీరు దాన్ని చేయకూడదని చెప్తాడు సార్. కనాన్ దేశానికి వచ్చిన తర్వాత చెప్తాడు సార్. తర్వాత యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయంలో కూడా ఉంది సార్ అది. మీరు అన్న జనముల ఆచారములు వ్యర్థములని.
ఇప్పుడు బాగుంది బాగుంది. ఏంటంటే మరి పౌలు ఎందుకు వాళ్ళ తలదించుకుని కత్తిరించి దానికి దేవాలయానికి బాబు నిన్ను ఇక్కడ తప్పుగా అనుకుంటున్నారు అలా అనుకోకుండా ఉండాలంటే తీసుకుని వాళ్ళ వెంట్రుకలు కత్తిరించి అన్నాక ఎందుకు ఆయన వెళ్ళి వెంట్రుకలు కత్తిరించి తగులుబడి పెట్టుకున్నాడు, ఎందుకు అందరినీ సంపాదించుకోవడానికి అందరికి అందరి వాళ్ళలాగా ఉంటాను, యూదులు యూదుల్లా ఉంటాను అన్నాడు అక్కడ, దాన్ని మీరేమంటారు?
అంటే వాళ్ళ సాంప్రదాయాన్ని దాన్ని ఆయన తీసివేలే సార్ ఆ సాంప్రదాయాన్ని.
ప్రశ్న అదే, సాంప్రదాయాన్ని తీసేయలేదు, బాగానే ఉంది. ఇప్పుడు ఆచారాలు వేరు, సాంప్రదాయాలు వేరు, కొంచెం వివరిస్తారా
సార్? సాంప్రదాయం అనేది సార్ ఇప్పుడు మన భారతదేశంలో కట్టుబొట్టి ఇవన్నీ ఉన్నాయి సార్, ఇవి ఇవి ఆచార సాంప్రదాయాలు సార్. ఇవి ఆచారాలు అంటే అర్థం లేనివి. తర్వాత మూఢనమ్మక దాంట్లో ప్రతిదీ కూడా మానవుణ్ణి అజ్ఞానంలోనికి తీసుకెళ్లే విధంగా ఉంటాయి సార్ ఆచారాలు. సార్
దాన్ని ఏమైనా కొంచెం బైబిల్ నుంచి మాట్లాడగలిగితే బెటర్ గా ఉంటది.
పత్రిక 4:10లో కూడా పౌలు గారు మాట్లాడుతూ మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు, నేను మీకోసం పడిన కష్టము వ్యర్థమైపోతున్నాం అంటారు. దానికి ముందు అక్కడ చూస్తే దేవుని ఎరుగున వారి కొరకు దేవుణ్ణి కాని వారి కొరకు దాసులుగా ఉన్నారు. సో నేను దీన్ని బట్టి ఏం చెప్పాలనుకుంటున్నాను సార్, పౌలు గారు ఇక్కడ గానీ కొలసీ పత్రిక కూడా చెప్తారు ఈ ఆచారాలు సాంప్రదాయాలు మాసాలు అట్లాంటిది ఏమీ లేదు. ఒకడు ఒక రోజు మంచి రోజు అనుకుంటున్నాడు, ఒకడు ఇంకొక రోజు మంచి రోజు అనుకుంటున్నాడు. దేవుడు సృష్టించిన 360 రోజు మనకు మంచి రోజులే. అయితే క్రిస్టియానిటీకి వచ్చి కూడా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు దాకా సృష్టిని సృష్టి మాట్లాడతారు. అసలు పొంగులు పెడుతున్నారంటే దాని వెనుకన్న విషయం అంటే తెలియదు. అందరూ చేస్తున్నారు మనం కూడా చేయాలని ఒక ఆలోచనలో, భోగి వేస్తున్నారంటే అసలు ఎందుకు వేస్తున్నారు దాని వెనుకన్నటువంటి విషయం అంటే తెలియదు. ప్రభు వీటన్నిటి నుంచి విడిపించారు. ఆ దేవుళ్ళు కానిదానికి నిజం కానిదానికి మన దాసులు ఉండకూడదు. మనకి యేసు ప్రభు గురించి తెలుసు కాబట్టి ఆయన ఆరాధిస్తే సరిపోతుంది, దానికి మించి అల్టిమేట్ ఇంక ఏమి లేదు. అన్నిలతో వాళ్ళు కలిసిపోతున్నారు కాబట్టి ఇంకా కూడా ఆ స్వభావం పోలేదు సార్. దినాలు మాసాలు ఉత్సవాలు రోజులు అమావాస్య ఇట్లా చాలా చేస్తున్నారు. అది జనాలకు ఇంకా అర్థం కావట్లేదని నేను అనుకుంటున్నాను సార్.
ఇప్పుడు ఏమంటావు, సంక్రాంతి చేయమంటావు వద్దంటావా?
చేయకూడదు సార్. మొన్న మీరు చెప్పినట్టు ఆ పేపర్కి వచ్చేది అది మా ఏరియాలోనే సార్, నగిరిలో ఇయర్ ఇయర్ చేస్తూనే ఉంటారు. చెప్పాలంటే అసలు ఆ పాస్టర్లో వాళ్ళకి బైబిల్ అర్థం కాలేదు సార్. వాళ్ళకి కనీసం ఈ ఒక్క వచనం కొలసీ పత్రిక ఉండే వచనము అర్థమైతే వాళ్ళు అలా చేయరు. కానీ వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో అది చేయకూడదు అనేది నా అభిప్రాయం సార్.
ఓకే, చేయకూడదు అన్నది మీ అభిప్రాయం. బాగుంది. మనం చాలా చాలా సార్లు ఏమనుకుంటారంటే మాకైతే పండుగలు ఉన్నాయి, మాకైతే పిండి వంటలు ఉన్నాయి, మేమైతే హ్యాపీగా ఉన్నాం, పొరపాటున ఈ క్రైస్తవునికి వెళ్ళామంటే పండగ లేదు, పాడు లేదు, పిండి వంట లేదు, కొత్త బట్ట లేదు, అంత తెల్ల చీర కట్టుకొని ముండమోసిన జీవితం, బోరు కొట్టే జీవితం అని వాళ్ళు అనుకునేటట్లుగా మనం అట్లాగే ఉందాము అని అంటారు. బాగుంది, మీ ఆలోచన బాగుంది. సరే, ముందు కొనసాగుతాం. ఇంకేమన్నా డౌట్లు ఉంటే అడగచ్చు.
అన్న ఒక్క విషయం అన్నా.
ఎస్ అమ్మా.
అన్న ఈ రోజు కూడా చాలా మంది ఆదివారాన్ని విశ్రాంతి దినం అన్నట్టుగా అంటారు, కానీ సండే చర్చ్కి వెళ్ళేప్పుడు కూడా అన్న ఇప్పుడు పరిసయ్యలు ఎట్లయితే ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని కండిషన్స్ పెడుతున్నారో, ఈ రోజు మందిరాల్లో కూడా అన్న ఇట్లాంటి కండిషన్సే పెడుతున్నారు. అన్యుల నుంచి రక్షించబెడితే ఇక వాళ్ళ ఇంటికి పోవద్దు, వాళ్ళు చచ్చిపోయినా పోవద్దు, వాళ్ళతో రిలేషన్ ఉండకూడదు, లేకపోతే ఇవి తీసేయాలి అవి తీసేయాలని చాలా చాలా కండిషన్స్ ఇస్తున్నారన్నా. కానీ అవన్నీ కూడా బైబిల్ చెప్పడం లేదు. వాటి ద్వారా అన్ని జనాంగంగా ఉన్నవారు రక్షించబడడానికి ఆటంకపరచబడుతున్నారన్నా. మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలన్నా, అంటే ఇక్కడ పరిసయ్యులు కూడా కండిషన్స్ పెడుతున్నారు కాబట్టి నేను ఆ ఉద్దేశంతో అడిగాను.
బాగుంది. బైబిల్ లేని కండిషన్స్ విశ్రాంతి దినం అనే వాళ్ళు వచ్చిన ఉద్దేశం వేరు, వాళ్ళు అప్లై చేస్తున్న ఉద్దేశం వేరు. అట్లాగే ఆచారాలను మనం పాటించవద్దు, తాలిబొట్టు కట్టుకోవద్దు, లేకపోతే మంచి ఏర్ కట్టుకోవద్దు, వాళ్ళతో మాట్లాడవద్దు, వాళ్ళ విందులకు వెళ్ళొద్దు అని పెట్టడం ద్వారా మనం కూడా దూరం చేసేసుకుంటున్నాం, మనం కూడా మొయ్యలేని బరువు మోపుతున్నాం అని అనిపిస్తుంది అని సుసన్న అంటారు. మీరు స్టడీ టీం ఏమన్నా మాట్లాడవచ్చు, ఆలోచించవచ్చు. బాగుంది. తర్వాత ఇంకేమి ప్రశ్నలు అడుగుతున్నారు? తారా సీఏ గారు, మహేష్ అన్మ్యూట్ మీ అంటున్నారు, అందుకే అన్మ్యూట్ మీ అన్న మాట దగ్గర అన్నట్లేదు. మిమ్మల్ని తప్పకుండా నెక్స్ట్ వీక్ బైబుల్ స్టడీలో తీసుకుంటాం, తప్పకుండా మీరు పూర్తిగా మాట్లాడవచ్చు. ఓకే
సార్, వందనాలు సార్.
ప్రయత్నాలు
సార్. సార్ నేను సిస్టర్ గారు అడిగిన దానికి సంబంధం చెప్పట్లేదు కానీ నేను ఆ 12వ అధ్యాయము మొదటి 2వ వచనంలో సార్ విశ్రాంతి దినమున వెన్నుల తనగూడదని ఒక సిస్టర్ గారు లేవికాండ 23:14 రిఫరెన్స్ చూపించారు సార్. అది విశ్రాంతి దినానికి సంబంధించిన కాదని నేను మళ్ళీ అక్కడ చూశాను. దాని మీద నాకు ఒకసారి క్లారిటీ ఇప్పించండి సార్. వదనాలు సార్. వెన్నెలు తినకూడదనే దానికి ఒక రిఫరెన్స్ చూపించారు, లేవికాండ 23:14. అది అక్కడ ప్రథమ ఫలాలు దేవుడు కర్పించే విషయంలో చెప్పారు కానీ అది విశ్రాంతి దినానికి సంబంధించింది కాదు అని నేను అనుకున్నాను సార్. అది ఒకసారి అక్కడ చూశాను నేను, ఒకసారి దాన్ని క్లారిటీ ఇప్పించండి సార్.
నువ్వే చెప్పు క్లారిటీ. విశ్రాంతి దినం కోసం కాదు అన్నారు కదా, అయితే మళ్ళీ దాని మీద డిస్కషన్ పెట్టడం ఎందుకు? నీకు అవగాహన ఉంది కదా.
అవును సార్, కాదు సార్. సార్ విశ్రాంతి దినానికి సంబంధించింది కాదు. నేను వాళ్ళు చెప్పినప్పుడు తమరు కూడా యాక్సెప్ట్ చేసినట్టున్నారు సార్, ఎందుకంటే నెక్స్ట్ జిల్లాలో ఇది స్టడీ జరుగుతుంది కాబట్టి విశ్రాంతి దినమును అసలు వెన్నెలు తినకూడదని అందరూ అనుకుంటారేమో. అది అక్కడ కాదు, లేవి కాండంలో ఉండేది. అక్కడ అర్పణల గురించి, అక్కడ అన్ని రకాల పండుగల గురించి మాట్లాడుతూ వచ్చారు ప్రభు. విశ్రాంతి దినం గురించి మాట్లాడారు, తర్వాత
బాగుంది. ఇక్కడ మనం పండుగ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ యూదులకు కూడా ఈ ప్రథమ ఫలాల పండుగ, కోత కాలాల పండుగ, పస్కా పండుగ, గుడారాల పండుగ, వాళ్ళకి కూడా పండుగలు ఉన్నాయి కదా, దాన్ని ఏమనుకోవాలి మనం?
సార్ ప్రస్తుతము మన సంఘాలలో కూడా జరుగుతున్నాయి కదా సార్, కొన్ని సంఘాలలో సమాధుల పండుగ, కొన్ని సంఘాలలో కోతకాల పండుగ అన్నాడు యోధులు కాకుండా ప్రస్తుతం కూడా జరుగుతున్నాయి కదా సార్. మరి మరి మనం ఎట్లా ఈ విషయాన్ని తీసుకోవాలనేది నాకు కూడా అర్థం కావడం లేదు సార్. పండుగలు మనం కూడా చేస్తున్నాం,
ఇప్పుడు కూడా సంఘంలో హార్వెస్ట్ ఫెస్టివల్ అని చెప్పి చేస్తున్నారు. హార్వెస్ట్ ఫెస్టివల్ అప్పుడు ఏం చేస్తున్నారంటే సంక్రాంతి లాగే అద్భుతంగా కౌంటర్లు పెడతారు, ఫుడ్ కౌంటర్లు, రకరకాల వంటకాలు ఉంటాయి, పే చేసుకుని తినవచ్చు. అక్కడ కూడా ఇట్లాంటి సెలబ్రేషన్ జరుగుతున్నాయి. దీన్ని క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అక్కడ కూడా ఇట్లాంటి జరుగుతున్నాయి. అయితే దాన్ని మనం ఏమన్నా బ్యాలెన్స్ చేయాలా, లేకపోతే ఎక్స్ట్రీమ్ గా అసలు అది మన పండగ కాదు, పండుగలు జరుగు మనకు వెళ్ళొద్దు. పండుగల దగ్గర సంక్రాంతి పండుగలో జరిగే ఒక మంచి పని ఏంటంటే వాళ్ళు బంధువుల ఇళ్ళకి వెళ్తా ఉంటారు, అంతా బంధువులు కలుసుకోవడానికి వెళ్తా ఉంటారు, బంధువులతో గడపడానికి వెళ్తా ఉంటారు. మనం అట్లాంటివి ఆపేషన్స్ కూడా ఎందుకు పండగ పూట నువ్వు బంధువులింటికి వెళ్ళావు, నువ్వు పండుగను ఆచరిస్తున్నావా అని ఏమన్నా మనం అనవచ్చా, అది కొంచెం మీరు ఆలోచిస్తే బాగుంటుంది.
యాక్చువల్ గా అన్న కోట్ చేసింది, నేను ఒక మూడు పాయింట్లు మాట్లాడేస్తాను సార్. యాక్చువల్ గా మీరు మాట్లాడిన సందర్భం వచ్చి ద్వితీయోపదేశ ఖండంలో ఆ సందర్భాన్ని గురించి మీరు ఆడ తినకూడదు, అది విశ్రాంతి దినం గురించి ప్రస్తావించలేదు, విశ్రాంతి దినం గురించి మాట్లాడలేదు కాబట్టి అది వర్తించదన్న దాంట్లో మీరు ఆన్సర్ చేసినారు, అది నేను విన్నాను సార్. ఇది దీనికి రిలేటెడ్ కాదు, ఇది చెప్పిన రెఫరెన్స్ కూడా అది అది కరెక్ట్ రెఫరెన్స్ కాదు సార్. అది ఒకటి, మీరైతే అక్కడ అట్లా మాట్లాడలేదు అనేది నేను క్లారిటీ ఇస్తున్నాను సార్, నేను విన్నాను. ఇంకొకటి, ఈ 23వ అధ్యాయంలో ఉండేవన్నీ కూడా ఛాయ యేసుక్రీస్తు ప్రభుల వారికి, పరిశుద్ధాత్మ దేవుడు పెంటెకోస్టల్కి, తర్వాత రాబోయే భవిష్యత్తులో జరిగే ప్రభు కార్యాల కోసం ఇవి ఛాయ అనేసి నేను అంటే వేరే వాళ్ళ దగ్గర విన్నాను, అది ఒకటి చెప్పగలుగుతున్నాను సార్. ఇంకొకటి, ఈ ఫెస్టివల్స్ అనేది అది ఏదైనా సరే ఇందాక పౌలు గారిని కోట్ చేసినట్లు మిషనరీలు చేస్తున్న సేవ ప్రకారం మనం వారిని చేరుకొని వాళ్ళని దేవునిలోకి నడిపించడానికి వాడుకోవచ్చు. ఇందాక అది ఆచారాలు అనేది కాకుండా సాంప్రదాయాల్ని మనం ఫాలో అవడం అది మిషన్ సంబంధించింది అనేది నేను చెప్పగలుగుతున్నాను సార్. వందాలు సార్.
సామ్యూయల్, నేను ద్వితీయోపదేశ కారణం లేదో కోట్ చేశాను అన్నావు, అది మహేష్ బ్రదర్ మాట్లాడుతున్నా నేను
సార్. అక్కడ అది పంట పొలాల్లో పోయి తినే అంటే దాన్ని తీసుకుని వెళ్ళకూడదు, కొడవలు వేయకూడదు అన్న సందర్భంలో ఆయన కోట్ చేసినప్పుడు ఆ సందర్భంలో మీరు అట్లా తినకూడదు అనేది మీరు అక్కడ వివరించినారు.
ఇప్పుడు ఈ రోజా?
నిన్న దినాను సార్, నిన్నటి దినాను. నరేష్ అన్న మాట్లాడింది నిన్నటి దినాన్ని జరిగిన డిస్కషన్ ని ఈ రోజు ప్రస్తావించినారు సార్.
బ్రదర్ బ్రదర్ ప్రైజ్ బ్రదర్ సార్ కాదు బ్రదర్ నేనే బ్రదర్ లేవీ కాండం 23 సార్ సార్ ప్రైజ్ సార్ నేను మాట్లాడతాను సార్. లేవీ కాండము 23వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నటువంటి మాట నిన్న నేను కోట్ చేస్తూ మత్తయి సువార్త 12వ అధ్యాయం 1-2 వచనాల్లో శిష్యులు వెన్ను త్రుంచి తినడాన్ని వాళ్ళు ఏ బేస్ మీద తప్పు పట్టారు అని మహేష్ సార్ గారు అడిగినప్పుడు నేను ఒకటి కోట్ చేస్తూ చెప్పాను సార్. బ్రదర్ గారు అంటారు అది విశ్రాంతి దినం గురించి దానికి వర్తించదండి, నేను సిస్టర్ గారు చెప్పింది అని అన్నారు. నేను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను సార్, అది విశ్రాంతి దినం గురించి చెప్పినట్టుగా నాకు అర్థమైంది సార్. 23 లేవికాండం 23వ అధ్యాయము 3వ వచనంలో నా నియామక కాలములు ఇవి, 6 దినములు పని చేయవలను, వారము వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము, అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు, మీ సమస్త నివాసము
యందు అది యెహోవాని మించిన విశ్రాంతి దినము అని 23:3 ఉంది సార్. 8వ వచనంలో 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలను, 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలను, అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదని వారితో చెప్పుము అని విశ్రాంతి దినం గురించే ఉంది సార్. మరి 14వ వచనంలో కూడా ఏమనుందంటే సార్, మీరు మీ దేవునికి అర్పణం తెచ్చే వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమి పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు అని ఉంది కాబట్టి ఆ దినమెల్లా అనే మాట దగ్గర నేనది విశ్రాంతి దినం రోజున మనం అలా చేయకూడదు అన్నది లేవికాండంలో 23వ అధ్యాయంలో చెప్పబడింది అని నేను చెప్పాను సార్. అది విశ్రాంతి దినం గురించి అని నాకు అర్థమైంది సార్.
ఓకే అమ్మా, ప్రయత్నం చాలా చిన్న క్లారిటీ ఇచ్చారు. రైట్ అండి, మనం ముందుకెళ్దాం. జనరల్ గా ఈ కల్చర్ ని మనం ఏమంటామంటే, ఒక్క నిమిషం ఆగే గారు, నీకే ఆగు నరేష్. జనరల్ గా కల్చర్ ని మనం ఏమంటామంటే, జనాలతో కలిసిపోవడానికి అదొక చక్కటి అవకాశం. వాళ్ళు ఎప్పుడైనా సరే మన బట్టను బట్టి, కట్టును బట్టి, తీరును బట్టి మనతో మాట్లాడడానికి ఇష్టపడతారు. మనం ఏదైతే క్రైస్తవీయానికి ఒక కల్చర్ తీసుకొచ్చామో, సూటు బూటు టై, అది వెస్టర్న్ కల్చర్. వెస్టర్న్ కల్చర్ ని పాటిస్తూ ఇండియన్ కల్చర్ ని తక్కువ చేస్తున్నప్పుడు ఇండియన్స్ ఎట్లా రీచ్ కాగలుగుతాం? అది జరుగుతున్న పెద్ద తప్పు. ఆ కల్చర్ లోనే ఉండు, ఆ ఆహార అలవాట్లు ఏం మార్చుకోవద్దు, ఆ కట్టుబొట్టు ఏం మార్చుకోవద్దు. మార్పు ఏదైనా జరిగిందంటే నీ హృదయంలో జరిగింది. టైమేమి మారాల్సిన పని లేదు. ముస్లిం క్రైస్తవుడు అవగానే గడ్డం తీసేయాలి, మీసాలు పెంచుకోవాలి ఏం అక్కర్లా. ముస్లిం మా క్రైస్తవుడైనా గెటప్ ముస్లిం లాగే ఉండాలి. తమిళనాడు వ్యక్తి క్రైస్తవుడైతే పంచి కట్టుకోకూడదు, ఫ్యాంట్ వేసుకోవాలి, అదేం బైబిల్ లేదు. కల్చరు మనం ఎప్పుడు కూడా మార్చడానికి ట్రై చేస్తే కమ్యూనిటీలో నుంచి ఆ వ్యక్తిని సెపరేట్ చేసేసి మనం అయిపోతాం. అంటే ఇక కమ్యూనిటీ అతనితో కలవదు, సమాజం అతనితో కలవదు. అది పెద్ద తప్పు. యేసుక్రీస్తు ప్రభు ఎవరిని రక్షించినా వాళ్ళు మళ్ళా తిరిగి వాళ్ళ స్వజనుల వద్దకు పంపించాడు. స్వజనులతో ఉన్నారు, వెళ్ళి స్వజనులతో ఉండడానికి కారణం ఏంటంటే చూడగానే మనవుడే అన్నట్టుగా ఉంటారు. ఏమైందంటే మనిషి ఇంకా బెటర్ అయ్యాడు, ఇంకా మనవుడే ఇంకా జ్ఞానంగా ఉన్నాడు, ఇంకా వివేకంగా ఉన్నాడు, ఇంకా ఆనందంగా ఉన్నాడు అన్నట్టుగా ఉంటే అట్రాక్టివ్ గా ఉంటుంది. అంతే తప్ప మనం ఏమంటాం, యేసుక్రీస్తు ప్రభునందు మాకు రోజు పండుగే, రోజు ఆనందంగా ఉంటాము అన్నది చూపించడానికి మనం అదే పండుగ రోజు వాళ్ళంతా మంచి బట్టలు వేసుకుంటే, మనం ఒక పనికి మన బట్టలు వేసుకొని వాళ్ళంతా సంతోషంగా ఉంటే, మనం దిగాలుగా ఉండి మనం ఏమైనా వాళ్ళు గెలిచిపోగలుగుతామంటే వాళ్ళు మన ముఖాన్ని చూడగానే వీళ్ళకి పండుగ లేదు, పాడు లేదు, సంతోషం లేదు, ఏడుపు ముఖాలతో ఉంటారు అన్నట్టుగా ఉండటం అది సరైనది కాదు. మనం ఆ రోజు పిండి వంటలు వండుకోండి, మీరు కూడా ఏమంటారు భోగిలు గుబ్బొమ్మలు పెట్టండి, ముగ్గులు వేయండి అని నేను చెప్పాను. కానీ వాళ్ళు ఉన్న సంతోషం మనలో లేదు, వాళ్ళు ఉన్న ఆనందం మనలో లేదు అన్నది ఆ రోజు బంధువులు కలవకపోవడం, ఎవరిని కలవకుండా ఉండటం కూడా సరైనది కాదు. అక్కడ మీరు అంత ఇప్పుడు వెళ్ళి సంక్రాంతి పండుగ చేయండి అని నేను చెప్పట్లేదు. కానీ ఖచ్చితంగా మనం కల్చర్ ని డిస్టర్బ్ చేసి ఆ కల్చర్ లో ఉన్న వాళ్ళని ప్రభు దగ్గర తీసుకొస్తాం అనుకోవటం జరగని పని. కల్చర్ లో ఉండే చేయగలుగుతాము. అది సాధు సుందర్ సింగ్ గారు చేశారు. కాసాయి భారతదేశానికి సువార్తను సూటు బూట్లు అందిస్తే తీసుకోరు. వాళ్ళకి కాసాయి బట్టలు అందించాలి. కాసాయి బట్టలు కట్టుకున్న ప్రతి ఒక్కడు వాళ్ళకి ఎలాంటి అంటే జ్ఞాని, యోగి, గురువు, చెప్పిన మాట వింటారు. మనమేమో వాళ్ళు అనుకుంటున్న జ్ఞానిలాగా, యోగిలాగా, గురువులాగా, తపస్వి లాగా కాకుండా మనం ఏదో డిఫరెంట్ గెటప్ లోకి వచ్చి నా మాట వినంటే వాళ్ళు ఇంటరు, వాళ్ళకి వెళ్ళదు, రీచ్ అవ్వలేం. అందుకోసం కల్చర్ని చేంజ్ చేసేయొద్దు, కస్టమ్స్ చేంజ్ చేసేయొద్దు. అందుకే ఏం మారాలంటే విగ్రహాలకు పెట్టింది తినొద్దు, గొంతు పిసుకుందని తినొద్దు, వ్యభిచారం చెయ్యొద్దు. ఈ ప్రధానమైనవి తప్ప ఇంకే మీకేమి షరతులు లేవు. మొయ్యలేని బరువు పెట్టొద్దు అని అన్య జనుల విషయంలో అపొస్తల కార్యాల గ్రంథం 15వ అధ్యాయంలో అపొస్తలందరూ నిర్ణయించినప్పుడు వాళ్ళు కట్టు బొట్టు తిండి వాటి కోసం మాట్లాడలే. చాలా తక్కువ కీలకమైన విషయాలు జాగ్రత్త పడుతూనే ఉండాలి అన్న మాటలో మనం ఏమైనా ఆలోచించగలిగితే బెటర్ గా ఉంటది. నరేష్ ఏదో మాట్లాడబోయారు
సార్. సరేం లేదు సార్. మేడం గారు మళ్ళా అది విశ్రాంతి దిరి గురించి అని చెప్పారు. అయితే అక్కడ పండుగల గురించి ఉంది. అక్కడ మొదటి రెండు వచనములు ఆడ విశ్రాంతి దిని గురించి అయిపోయింది. తర్వాత అక్కడ ఆయన దాదాపు ఒక 7 రకాల పండుగల గురించి ఆయన మాట్లాడుతున్నారు సార్. మేడం గారు మళ్ళీ అదే కోట్ చేశారు. మళ్ళీ ఇది ఇదేనా కన్ఫామ్ అని నాకు డౌట్ సార్. మళ్ళీ అందరూ అదే అనుకుంటారేమో, నాకైతే అది నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను సార్.
నేను విభేదిస్తున్నాను అన్న విభేదిస్తూ కూర్చో. ఆవిడ లేదు, నేను ఇలా అనుకుంటున్నాను, ఆవిడ అలా అనుకోయింది, నువ్వు ఇలా అనుకో. ఇప్పుడు మన ప్రశ్న అదేం కాదు. మన ప్రశ్న విశ్రాంతి దినాన్ని తినొచ్చా తినకూడదు అంటే బైబిల్లో చాలా కరాకండిగా ఉన్న మాటలు, ఆ రోజు వంట చేసుకోకూడదు, ఆ రోజు తిండి తినకూడదు. లేదు విశ్రాంతి దినాన్ని వంట చేసుకోవచ్చు అని నీకేమని అనిపిస్తే, లేదు విశ్రాంతి దినాన్ని తినొచ్చు కదా అని చూపించు. రైట్, మనం టైం అయిపోయింది, టైం అయిపోయింది, మనం ముగింపులోకి వెళ్ళాలి. కాబట్టి
అన్న ఒక్క మాట, మీరు ఇప్పుడు అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయంలోకి వచ్చేసారు కదన్న, కేవలం అది అపోస్తులు మాత్రమే చెప్పలేదన్న. 29వ వచనంలో చూస్తే పరిశుద్ధాత్మకును మాకును తోచును, అది కేవలం వారు చెప్పారు అని అనుకోవడానికి లేదు, అన్యులకి ఇచ్చినవి. పరిశుద్ధాత్మకును, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడి ఉద్దేశం కూడా అదే అన్నది.
నేను మేబీ ఈ మాట్లాడుతున్న సుసన్న సిస్టర్ బ్యాక్గ్రౌండ్ మాట్లాడితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు రక్షణ పొందలే. ఈవిడ రక్షణ పొందింది, ఈవిడ రక్షణ పొందిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో దానికి ఈవిడ ఆపోజిట్ లో చేస్తారు. ఇప్పటికీ ఆ కుటుంబాలకి ఈవిని కలుపుకోరు. అక్కడ నాకు తెలిసి అది వాక్యానుసారమైనది కాదు. ఇప్పుడు ఆవిడ గ్రహింపులోకి వచ్చి ఏమైనా నీ విషయాలు ఏమైనా మాట్లాడతావమ్మా, నీకున్న అవగాహన ఏమైనా మాట్లాడతావా?
ఎస్ అన్న, నేను అన్యజనుల నుంచి రక్షించబడినప్పుడు నాకు చెప్పినవి ఏంటంటే మీరు ఇంకా మీ వాళ్లతో కలవకూడదు, వాళ్ళ ఫంక్షన్స్ కి వెళ్ళకూడదు, వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, కనీసం వాళ్ళ మంచాల మీద కూడా కూర్చోకూడదు, ఎవరన్నా చనిపోతే పోకూడదు, వాళ్ళు ప్రేమతో ఏది ఇచ్చినా తీసుకోకూడదు. ఇవన్నీ నేను విన్నా అన్న. ఏదైతే విన్నానో ఖచ్చితంగా అది నా దేవుడు చెప్పింది అన్నట్టుగా నేను తీసుకుని, నేను వాక్యంలో ఉందా లేదా అన్న చదవలేదు, అది బ్లండర్ మిస్టేక్ నాదే. వాక్యంలో చూడకుండా నీ అవన్నీ చేసి చివరికి మీరు చనిపోయినా మీకు ఏదన్నా అయినా కూడా మీకు మాకు సంబంధం లేదు అని కంప్లీట్ గా మమ్మల్ని వెలివేసిన స్థితికి వచ్చారన్న. అప్పుడు కూడా ఓకే పర్వాలేదు, చనిపోయినా పర్వాలేదు, మీరు రాకపోయినా పర్వాలేదు అన్నప్పుడు ఇది ఇంకా మొండిగా అయిపోయిందని చెప్పి, ఇంకా అప్పుడు మమ్మల్ని దేవునికి దూరం చేయాలని చెప్పి నా భర్తతో ప్రేమగా ఉండి నా భర్తను వారి వైపు తిప్పుకుని నా భర్త రక్షించబడ్డాన్ని బట్టి చాలా ఆటంకాలు. కానీ నేను చేసినంతా నాకు తప్పు అని అర్థమయ్యేప్పటికీ నా వాళ్ళని అందరినీ నేను నా ప్రవర్తనతోనే దూరం చేసుకున్నాను, దేవుని ప్రేమను నేను చూపించలేకపోయాను. ఇప్పుడు అది సరిచేసుకున్నాము అని నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా కూడా వాళ్ళు నన్ను స్వీకరించే పరిస్థితుల్లో లేరు. నాకు తెలియకుండానే నేను దేవుని వాళ్ళందరికీ కూడా దూరం చేశానన్న, అది నేను చేసిన చాలా తప్పు. కానీ ఇప్పుడు వాళ్ళు దూరం చేసినా నేను వెళ్లి వాళ్ళతో కలుస్తున్నాను. కొంచెం వాళ్ళలో నాతో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే నీలో కొంచెం మార్పు వచ్చింది, నువ్వు మాతో ప్రేమగా ఉంటున్నావు అన్న మాట మాత్రం ఈ రోజు నేను సంపాదించుకోగలిగానమ్మా. థ్యాంక్ యూ.
బెటర్, ఒక ఆయన లాగా అన్నాడు ఆరారక్యమూర్తి గారు, మంచి వేపన. ఆయన బ్రాహ్మణ్ కమ్యూనిటీలోంచి క్రైస్తుడు అయ్యాడు. ఆరారక్యమూర్తి గారిని మన వెంటనే సూటు బూటు వేసి ఫాస్టం చేసేయడం వల్ల చాలా నష్టం జరిగిపోయింది. ఆయన్ని బ్రాహ్మణుడిగానే ఉంచి అదే బట్టు అదే అదే కట్టు అదే పంచి అట్లా ఉంచి, బాబు నువ్వేమన్నా వాళ్ళతో కలువు అని చెప్పగలిగితే, ఆరారక్యమూర్తి గారు ఎస్సీ కాలనీలోకి వచ్చిన తర్వాత ఈయన ఎస్సీలో కలిసిపోయాడు అని చెప్పి వాళ్ళు ఆరారక్యమూర్తిని మా దగ్గర రావద్దనేసారు. అది ఎంత నష్టమో.
ఏ కమ్యూనిటీలోంచి దేవుడు రక్షించుకున్నాడో ఆ కమ్యూనిటీలోనే ఆ అలవాట్లోనే అలాగే ఉండాలి. మార్పు అంతరంగానికి సంబంధించింది, అది కట్టు బొట్టుకు సంబంధించింది కాదు అని మనం ఆలోచించగలిగితే సంక్రాంతి పండుగ లేకపోతే ఏ పండుగ ఏదైనా జరుగుతున్నప్పుడు వాళ్ళు నిజంగా చక్కటి వంటకం చేసుకొచ్చి సంతోషంగా మాకేమి మత ఫీలింగ్ ఏమి లేదు నువ్వు మా బంధువే అని అనిపెట్టారనుకో, మేము తినం మాకొద్దు ఇంకా ఎట్లా కలుస్తారు, ఎట్లాగ వాళ్ళతో మీరు కలిసేది, అది కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. మేబీ మేము చెప్పేది అన్నిసార్లు కాదు కానీ వాళ్ళని సంపాదించుకోవడానికి మనం ప్లాట్ఫామ్ వేసుకుంటున్నామా లేకపోతే వాళ్ళతో తెగాదింపులు చేసుకుంటున్నామా అన్నది ఆలోచించాలి. నేను ఇక్కడ గుడికి వెళ్ళండి, కొబ్బరికాయ కొట్టండి, దండం పెట్టండి, పూజలు చేయండి అవి మాట్లాడడంలా, ఎలాగే వాళ్ళు అడగరు రా నువ్వు ముక్కు అని అడగరు, నువ్వు నమ్ముకోలేదని వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏమంటారంటే మా సంతోషంలో పాలు భాగస్తురుగా అంటారు, మేము ఇస్తున్న దీన్ని తీసుకో అంటారు, లేదా మాకు నువ్వు కావాలంటారు. మనమేమో మాకు మీరెవరు వద్దండి, మాకు మా దేవుడే కావాలండి, మీ దేవుడు మనుషులకు దూరం చేసేసిన చేసేసే దేవుడా, అట్లాంటి దేవుడు మాకు వద్దులే అన్నట్టుగా వాళ్ళు దూరం అయిపోతున్నారు. అది కొంచెం మనం ఆలోచిస్తే బెటర్. రైట్ రైట్, ఇంకెళ్ళండి, మాట్లాడండి మాట్లాడండి.
సార్ మరి నేను కూడా అన్యుల కుటుంబం నుండి రక్షింపబడ్డాను, నువ్వు బొట్టు పెట్టుకుంటేనే మా దగ్గరికి రావాలి అని వాళ్ళు కండిషన్ పెట్టినప్పుడు నేనైతే దానికి తలంచలేదు సార్, ప్రార్థన చేసినాను మీరు ఆ కండిషన్ మీద రావాలి అని అంటే రాను అని ప్రార్థన చేశాను. మరి దేవుని కృపను బట్టి నా ప్రార్థన వల్ల ఇప్పుడు అన్నయ్య వాళ్లకు అర్థం చేసుకునే మనసు ఇచ్చింది సార్, వాళ్ళు వస్తున్నారు. అవాటి రోజున వాళ్ళు బొట్టు పెట్టుకుంటే నాన్న చనిపోయినప్పుడు అమ్మ చనిపోయినప్పుడు నువ్వు బొట్టు పెట్టుకుంటేనే రా, నువ్వు ఒక ఎస్సీ దానిలాగా మా ఇంట్లోకి వస్తే కుదరదు అన్నారు సార్. మా అమ్మ వాళ్ళు కూడా బ్రాహ్మిన్స్ అన్నప్పుడు నేను ఒప్పుకోలేదు సార్, నేను దేవుని కోసము నాకు ఇష్టమైనది అది విడిచిపెట్టాలనుకున్నాను, ఆ బొట్టు తీసేసుకున్నాను. ప్రార్థన చేసినాను సార్, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేస్తే సాధ్యమైతుంది వద్దు అన్నవాళ్ళు. ఇప్పుడు సుజాన్ సిస్టర్ చెప్పినట్టుగా మనమేదో వాళ్ళ కోసం వెళ్లి కలవడం కాదు కానీ ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, సమస్యను పరిష్కరిస్తాడని నా అభిప్రాయం సార్. ఏమన్నా తప్పు కంటే క్షమించండి సార్, థ్యాంక్
యూ. మంచి మాట అమ్మా, ఇక్కడ ఇవన్నీ ఎవరిని ఏదో మార్చేసుకోమని చెప్పలేను కానీ ఎవరి కన్విక్షన్స్ వాళ్ళవి. సాధారణంగా వాళ్ళు ఎలా అంటారంటే బొట్టు తీసేస్తే భర్త చనిపోవడం అన్నట్టుగా తీసుకున్నారు. మనం ఏమంటున్నామంటే బొట్టు తీసేసాము భర్త బతికే ఉన్నాడు, వాళ్ళకి అర్థం కాదు నువ్వు భర్త బతికుండగా బొట్టింది తీసేసావని వాళ్ళు ఫీల్ అవుతా ఉంటారు. పైగా అంటే మా తమ్ముడు చచ్చిపోయాడనా మన చచ్చిపోయాడనా నువ్వు ఇలా దయ్యరాయని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతా ఉంటారు. మనమేమో అవును చచ్చిపోయినట్టే లెక్క అన్నట్టుగా మనం అట్లా ముందుగానే వెళ్తాం. ఎట్లాగే వాళ్ళు కలుసుకుంటారు, మీరు అక్కడ బొట్టు దగ్గర సిద్ధాంతాలు మూలాలు రహస్యాలు అవన్నీ ఎవరికి తెలియదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే నువ్వు ఇలా ఉంటే మాకు ఓకే, నువ్వు ఇలాగుంటే మాకు ఓకే అన్నకాడ వాళ్ళు ఏమో చూడగానే నిండుగా ఉండాలి అని వాళ్ళు అంటారు. ఇక్కడ మనం తీసుకొచ్చి ఏదో ఒకటి ఉద్దేశం బొట్టు పెట్టుకోవద్దు, ఇది ఎక్కడ చేదస్తమో తెలియదు. నేను మాత్రం దాన్ని ఒప్పుకోను, నీ బంధువుని నీ కుటుంబ సభ్యుల్ని రాబట్టుకోవడానికి నువ్వు వాళ్ళతో కలిసి ఉండే వాళ్ళ కొరకు ప్రార్థన చేసి సత్యాలు చెప్పడం ద్వారా బాగుంటుంది. నేను మట్టుకు బాగుంటే చాలు, నా కుటుంబ సభ్యులు నా బంధువర్గం వాళ్ళంతా రాకపోయినా పర్లేదు అని అనుకుని అట్లా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అది ఎంతవరకు ప్రభువు మెచ్చుతాడో మీరు కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. చాలు, మనం ఇప్పుడు సంక్రాంతి పండుగకి వెళ్తలేదు, కట్టుబోటుకి వెళ్తలేదు, మన ప్యాసేజ్లోకి వెళ్తా ఉన్నాం. మన ప్యాసేజ్లో ఆల్మోస్ట్ అన్ని మనం బాగానే చూడగలిగాం. ఇక్కడ కీలకమైన విషయాలు ఉన్నాయి, మీరు ఎందుకు దాన్ని టచ్ చేయలేదు. నేను ఒక్కసారి సజీవ వాహిని కామెంటరీ నుంచి కొన్ని విషయాలు ప్రస్తావించి ముగింపులోకి తీసుకెళ్తాను. మనం ఆల్రెడీ 10 వచనాల వరకు చూసుకుంటూ వెళ్ళిపోయాము. 11వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉన్న వాక్య భాగాలు మనం కొంచెం చూడగలిగితే బాగుంటుంది. ఇక్కడ 14వ వచనంలో కొన్ని విషయాలు రాయబడ్డాయి. ఆయనను ఎలాగు సంహరింతుమా అని వాళ్ళు అనుకున్నారు.
ఎందుకు చంపాలనుకున్నారట, దానికి ఇట్లా అలా చాలాసార్లు అనుకున్నారు. సత్యాన్ని అంగీకరించడం కంటే దాన్ని నాశనం చేయడమే వారికి ఇష్టం అయింది. స్వచ్ఛమైన తర్కానికి, పరిపూర్ణమైన మంచితనానికి వారు ఇవ్వగలిగిన జవాబు హత్యకు తలపెట్టడమే. ఇంకా వాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, ఇది చంపాలనుకున్నారు. ఎందుకు? ఆయన చేస్తున్న తప్పేంటి? విశ్రాంతి దినాన ఒక స్వస్థత చేశాడు, ఓచక చేయగల వ్యక్తిని బాగు చేశాడు. విశ్రాంతి దినాన్ని మేలు చేశాడు అన్న సంతోషం లేదు, విశ్రాంతి దినాన్ని మేలు చేయటం ఆయన చంపేయాలన్నంత కోపం తీసుకొచ్చింది. అది చూస్తున్నాం. నిజంగా విశ్రాంతి దినం మనుషులు మేలు కొరకు ఇచ్చాడు, మనుషుల్ని బాధ పెట్టడానికి ఇవ్వలేదు, కానీ వాళ్ళు బాధ పెట్టే సిద్ధాంతాలు తీసుకొచ్చారు. ఇక్కడండి మనం యెషయా గ్రంథం ప్రవచనం మీద మాట్లాడాల్సిన కొన్ని మాటలు, చాలా కీలకమైన మాటలు, నేను టూకీగా జ్ఞాపకం చేస్తాను. యెషయా 42:1-4 ఉన్నాయి. ఇక్కడ యేసు ప్రభు పరిచర్య గోలగోలగా అందరికి వినిపించే పరిచర్య కాదు, నెమ్మదిగా, నిలకడగా, ప్రశాంతంగా, జనాల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం లేకుండా, ఎవరితో కుమ్ములాట్లు పెట్టుకోకుండా, గొప్పగా ప్రదర్శించుకోకుండా పనిచేసుకుపోవటం ఆయనకి ఇష్టం. మరొక మాట మాట్లాడాలంటే, ఇక్కడ ఏమంటారంటే, ఆయన మెస్సయ్య రాజు. ఈ రాజు ఏం చేయాలి? యుద్ధాలు చేయాలి. రాజు ఏం చేయాలి? యుద్ధాలు చేయాలి. కానీ ఈ రాజు అలాంటివాడు కాదు. ఈయన ఎవరిని ఇరవడు, ఈయన ఎవరిని అర్పేయడు. ఆ మాటలే కింద రాయబడతా ఉన్నాయి ఇక్కడ 20వచనంలో. నీతి న్యాయాలు విజయం సాధించే వరకు ఆయన తన నెమ్మదైన సాధువైన మార్గంలో కొనసాగాడు. యూదులు తమ అభిషక్తిని, ప్రవర్తన ఎలా ఉంటుందో అని భావించారు, అలా యేసు ప్రవర్తించలేదు. తమ శత్రువులను తన పరాక్రమం వల్ల ఆయన ఓడిస్తారని వారు తలంచేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఓడించలా, వాళ్ళతో గొడవాళ్ళ, వాళ్ళని విరవల. నలిగిన రెల్లును విరవడు, మకమకలాగడు ఆవిసనారను ఆర్పడు. కానీ ఆయన మెస్సయ్యేనా? అవును, మెస్సయ్యే. న్యాయవీధిని ప్రచురం చేశాడు, అంటే వాళ్ళకి సత్యాన్ని బోధించాడు. ఇది యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు మెస్సయ్యను యుద్ధాలు చేసేవాళ్ళు చూశారు. కానీ ఈ మెస్సయ్య యుద్ధాలు చేసేవాడు అని ప్రవచనాలు చెప్పట్లా. ఆయన పరిచయం చేస్తాడు, ఆయన ఎవరిని విరవడు, అన్నిటినీ కడతాడు అని మనం ఈ వాక్య భాగంలో చూస్తున్నాం. చాలా కీలకమైన మాటలు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. ఆయన దేవాలయం కంటే గొప్పవాడు, ఆయన విశ్రాంతి దినానికి ప్రభు, ఆ మాటలు కూడా ఈ ప్యాసేజీలో చూస్తున్నాం. బాగుంది, మనం చాలా విషయాలు మాట్లాడుకోగలిగాము. తర్వాత మీ ధ్యానం చేయండి, మీకు ఇంకా చాలా విషయాలు అర్థమవుతాయి. ఇక్కడ మనం అప్లికేషన్కి వెళ్ళిపోదాం. కాంటెక్స్ట్ కూడా మాట్లాడవచ్చు, కాంటెక్స్ట్ మాట్లాడండి. తర్వాత సెక్షన్స్ ఏమైనా మాట్లాడితే మాట్లాడవచ్చు, టైం లేదు, అందుకే త్వరగా మనం క్లోజ్ చేసుకోవాలి. త్వరగా కాంటెక్స్ట్ ఎవరైనా మాట్లాడండి, త్వరగా సెక్షన్స్ ఏమైనా మాట్లాడండి. ఆ రెండు మాట్లాడితే వరుసగా అప్లికేషన్ చెప్పాను, క్లోజ్ చేసుకుందాం. స్టడీ టీమ్, సందర్భం ఏమైనా మాట్లాడతారా?
అన్న సందర్భం యేసు ప్రభు విశ్రాంతి దినానికి ప్రభు ఆయన కనికరమే కోరుకుంటున్నాడు అన్నది
సారాంశం. మీరు చెప్పింది ఇందులో ఉన్న సారాంశం ఏంటంటే, ఆ మాట చెప్పాలి సందర్భం.
సార్ వందనాలు సార్. యేసుక్రీస్తు ప్రభులు వారు విశ్రాంతి దినాన వాళ్ళ శిష్యులతో కలిసి పంట పొలాల్లో వెళ్తున్నప్పుడు జరిగిన సందర్భం సార్.
అంతే, బాగుంది, సరిపోయింది. ఏమన్నా సెక్షన్స్ ఏమైనా చేయగలుగుతామా? ఒకటి నుంచి 21 వచనాలు వంట కలిపి ఒకటే సెక్షన్ గా చూడతామా?
సార్ వందనాలు సార్. ఒకటి నుంచి మొదటి విశ్రాంతి దినం గురించి, అంటే ఫస్ట్ విశ్రాంతి గురించి సందర్భం, రెండవ విశ్రాంతి దినం అంటే ఒకటి రెండు అనేది కాదు ప్రస్తావించిన దాంట్లో సార్. రెండవది వచ్చి ఊచ చేయగలిగిన వాడిని స్వస్థపరిచిన సందర్భం సార్.
రెండు మీకు టెక్నిక్ కనిపిస్తున్నాయి ఇక్కడ
సార్. మూడవది వచ్చి ఆయన స్వస్థపరుస్తారు కదా సార్, అంటే ఆయన వెళ్ళిపోతూ ఆయన దగ్గరికి వచ్చిన వారందరినీ కూడా స్వస్థపరిచిన సందర్భం. ఈ మూడు అనే సెక్షన్ సార్. థ్యాంక్ యూ సార్.
మూడు సెక్షన్స్ వచ్చాయి నీకు
సార్. ప్రైజ్ లార్డ్ సార్. ఒకటి నుంచి 14 వచనాలు, ఒకటి నుంచి 14 వచనాలు ఒక సెక్షన్ సార్. యేసు విశ్రాంతి దినానికి ప్రభు 15-21 వరకు అనేకులను ఆయన స్వస్థపరచడం సార్.
లేదన్నా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కనికరం గురించే చెప్పబడతా ఉందన్నా, మెయిన్ దాని గురించే ఉందన్నా.
సింగిల్ సెక్షన్ గానే తీసేసుకోవచ్చు, ఎక్కడ డీవియేషన్ లేదు. ఆ డిస్కషన్ విశ్రాంతి దినం కొరకు స్టార్ట్ అయింది, విశ్రాంతి దినాన్ని స్వస్థపరిచాడు, తర్వాత ఆయన పరిచర్య కూర్చున్న ప్రవచనం పూర్తి చేయబడింది. అక్కడ ప్లేసులు మారడం, మనుషులు మారటం, ఆ డిస్కషన్ మారటం ఏమీ కనిపించట్లేదు. సింగిల్ సెక్షన్ గా కూడా తీసుకోవచ్చు, అందులో మీరు విడదీసుకుంటా ఉన్నారు, బెటర్ మీ కన్వీనియంట్ గా మీరు విడదీసుకోవచ్చు. రైట్, మనం ముగించుకుందాం. వరుసగా అప్లికేషన్స్ మాట్లాడాలి. నరేష్ మీ అప్లికేషన్, అలాగే పార్టిసిపెంట్స్ కూడా మీ చాట్ బాక్స్ లో మీ అప్లికేషన్స్ మీరు తెలియజేయాలి. ఒకరు అందరి అప్లికేషన్స్ బట్టి ప్రార్థన చేస్తారు. కీలకమైన విషయం ఏంటంటే విన్న విషయాల్లోంచి నేను ఏం నేర్చుకున్నాను, నేను ఏం మార్చుకున్నాను అన్నది కీలకం. తప్పకుండా మీరు మీ అప్లికేషన్స్ రాసుకోవాలి, మీరు చాట్ బాక్స్ లో పెట్టాలి. ఈ స్టడీ టీమ్ మెంబర్స్ మీ అప్లికేషన్స్ మాట్లాడాలి. నరేష్ మీ అప్లికేషన్ మాట్లాడతావా?
అప్లికేషన్ ఆ దేవుడే మనిషి అవసరాల పట్ల కన్నికరం చూపిస్తున్నప్పుడు నేను కూడా మనుషుల యొక్క అవసరాల పట్ల కనికరం అనేది నేను చూపించాలి, వాళ్ళ అవసరతలో నేను హెల్పింగ్ చేయాలనేది నేను అనిపించుకుంటున్నాను సార్. వందనాలు సార్.
మంచి మాట. వాస్తవానికి ఇక్కడ విశ్రాంతి దినం అన్న రాద్ధాంతం కంటే కూడా విశ్రాంతి దినం మనుషుల మేలు కొరకు ఇవ్వబడింది. మేలు చేయాలి, మేలు చేయకుండా సిద్ధాంతంతో రాద్ధాంతం చేయకూడదు. దాన్ని యేసుక్రీస్తు ప్రభు ఎంఫసైజ్ చేస్తున్నాడు. అది నేను మేలు చేయాలి అన్నది సహోదరు తీసుకుంటున్నాడు. బాగుంది. తర్వాత యశోద టీచర్ గారు.
నేను కూడా అదే బ్రదర్. ధర్మశాస్త్రంలో నియమాలు ఆచారాలు కాకుండా క్రీస్తుని వెంబడించాలి, కనికరించాలి, కనికరం చూపించాలి అని నేర్చుకున్నాను బ్రదర్.
కనికరం చూపించాలి. ఓకే, బాగుంది. తర్వాత ఐజాక్ బ్రదర్.
సార్ ప్రైజ్ లార్డ్ సార్. ఈ విశ్రాంతి దినము, ఈ దేవాలయము, ఏదైతే పవిత్రత అని అనుకుంటామో అన్నిటికంటే అత్యున్నతమైన పవిత్రమైన స్థానం ప్రభు ఉన్నది. ఆయన మాట నేర్చుకున్నాను సార్.
ఆయన మాట వినడం అన్నిటికంటే ప్రాముఖ్యము అని సహోదరుడు తీసుకుంటున్నాడు. అలాగా మీరు ఒక దాన్ని తీసుకోవడం కంటే నేను ఆయన మాట వింటాను, నేను మేలు చేస్తాను, నేను కనికరం చూపుతాను, అది అప్లికేషన్ అవుతుంది. అట్లా మాట్లాడితే బాగుంటుంది. వనజ రవి కుమార్ గారు.
సార్ కనికరం కలిగి ఉండటాన్ని నేను నేర్చుకున్నాను సార్. కనికరమే కలిగి ఉండాలి. అందరితో కనికరం కలిగి ఉండటం వల్ల మన దేవుడు, నా దేవుడు మహిమ పరచబడాలని నేర్చుకున్నాను సార్.
కనికరం చూపుతాను, కనికరం కలిగి ఉంటాను, ఇట్లా తీసుకుంటే బాగుంటుంది. మల్లేష్ టీచర్ గారు. మీకు 21 వచనాలు ఉన్నాయి. 21 వచనాల్లో మీరు ఏదో ఎక్కడొక చోట ఆగిపోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని తాకిన విషయాలే మీరు అప్లికేషన్ గా తీసుకోవచ్చు. మల్లేష్ టీచర్ గారు. శోభా మాధవన్ గారు.
సార్ వందనాలు సార్.
వందనాలమ్మా.
ఏది చేసినా ఎవరిని అందరినీ చూసి నిందించకుండా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని వాక్యాలను చదివి దాని ప్రకారం నేర్చుకోవాలని అనుకుంటున్నాను సార్.
అర్థం కాలేదమ్మా, మీరు ఎందుకు అలా అనుకున్నారు, ఏ వాక్యాన్ని ఆధారం చేసి పెట్టుకున్నారు
సార్? అంటే పరిశైలు ఎప్పుడు నేరం మోపాలి అని చెప్పి చూస్తున్నట్లుగా చూస్తున్నాం కదండి సార్. సో అలా కాకుండా ఎదుటి వారిలో ఎప్పుడు తప్పుని కనిపెట్టడమే కాకుండా నన్ను నేను సరి చేసుకోవాలి అనేది నేను నేర్చుకున్నాను సార్.
ఎదుటి వాళ్ళు తప్పులు చూడడం, అందులో మేలు ప్లస్ చూడడం నేను నేర్చుకున్నాను అంటున్నారు. బాగుంది, అది చాలా మంచి అప్లికేషన్. తర్వాత అన్మ్యూట్ అయిన మీట్లో పెట్టుకోండి. విజయ రాజరత్నం గారు.
నేను 16వ వచనమును నా జీవితానికి నేను అప్లై చేసుకోవాలనుకుంటున్నాను సార్. ఆయన వారందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను అంటే, దేవుని కృపను బట్టి స్త్రీల సమాజంలో పరిచర్యలో ఉన్నాను కాబట్టి నా గొప్పను ప్రదర్శించుకోకుండా నేను చేసేటువంటి పనుల ద్వారా దేవునికే మహిమ కలగాలి అననేసి నేను అనుకుంటున్నాను సార్. నా గొప్ప అనేది చూసుకోవద్దు అని నేను అనుకుంటున్నాను.
ఒక 16వ వచనం నుంచి ప్రసిద్ధి చేయొద్దు అన్నాడు కాబట్టి మనం డబ్బు కొట్టుకోవద్దు, పబ్లిసిటీ కోరుకోకూడదు, నేను అలా చేయను అని అంటున్నారు. బాగుందమ్మా. అన్నపూర్ణ
సార్. ప్రైజ్ లార్డ్ సార్. భౌతిక పరమైనటువంటి స్వస్థత గురించి కాకుండా ఆత్మీయమైనటువంటి స్వస్థత గురించి మరి ఇతరులకు చెప్పాలని నేను అనుకుంటున్నాను.
ఎక్కడుందమ్మా, ఏ వాక్యాన్ని ఆధారం చేసుకుని తీసుకున్నారు అట్లాగా ఆత్మీయ స్వస్థత? ఆత్మీయ స్వస్థత కోసం నేను ప్రకటిస్తానన్నారు కదా, ఎక్కడుంది 20వ వచనాల్లో ఆ మాట ఆత్మీయ స్వస్థత? శ్యామ్సన్ శ్రీనివాస్ గారు.
దేవుడు అన్ని జనులకు న్యాయం తీర్చాడు అనే అటువంటి మాటను బట్టి యెషయా ప్రవక్త ద్వారా పలికినటువంటి మాటల ప్రకారం ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన అందు నా ఆత్మ నుంచున్నాను. అంటే ఇక్కడ ప్రజల పక్షంలో ఏదైనా తీర్పు తీర్చాల్సి వచ్చినప్పుడు, న్యాయాన్ని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు క్రైస్తవులని క్రైస్తవేతరులని మనం పక్షపాతం చూపకుండా దేవుడు చూపినటువంటి మాటను బట్టి మనం నీతి న్యాయంగా నడుచుకోవాలనేటువంటి మాటను నేను ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను సార్.
అంటే మీరు ఏ డిఫరెన్సెస్ చూపించకూడదు అని తీసుకుంటున్నారు అంతేనా?
అవును సార్. పక్షపాతం లేకుండా,
పక్షపాతం క్రైస్తవులు అన్యులు మనం వేరువేరుగా చూడడం సరైన విధానం కాదు, దాన్ని మార్చుకుంటాను అని అంటున్నారు. బాగుంది. సుసన్న కిరణ్
అన్న 18వ వచనం నుంచి అన్ని జనులకు ఆయన రాజ్యం గురించి ప్రకటించాలి అన్నది నేను తీసుకోమ్మా.
అన్ని జనులకు రాజ్యాన్ని ప్రకటించాలి. తర్వాత చివరిగా శామ్యూయేలు
సార్. వందనాలు సార్. ఇతరులకి మేలు చేసే విషయంలో ముందుండాలండి సార్.
ఇతరులకు మేలు చేసే విషయాల్లో ముందుండాలి. కొంతమంది చాట్ బాక్స్ లో కూడా పెట్టారు, నేను అవి కూడా చదువుతాను. ఇందాక ఈ సంక్రాంతి అన్నిల నాకాడ చాలా క్వశ్చన్లు అడుగుతా ఉన్నారు. ఇది మనం వస్తుంది బైబిల్ స్టడీలో అలానే పోర్షన్ తగులుతా ఉంటే అక్కడ మనం కొంచెం కొంచెం డిస్కస్ చేద్దామండి. హాము టీచర్ గారు, ఐ విల్ ప్రొక్లెయిమ్ జస్టిస్ టు ద నేషన్ అనురాధ. నా ప్రవర్తన చూసి ఇతరులు క్రీస్తును గుర్తించాలి. అన్యులకు జయరాము హెడ్ కాన్స్టేబుల్, అన్యులకు దగ్గరకు వెళ్లి
మనం వారిని మేలు చేసి వారు మారు మనసు కలిగి మనస్సు గెలుసుకొని మనసు గెలుచుకొని జీవిత వైపు తిప్పాలి. బాగుంది సూర్య. అన్ని జనులకు సత్యదేవుడిని ప్రచురం చేయటం కష్టపడతాను. బాగుంది కళ్యాణ్ ప్రసాద్. విశ్రాంతి అనం కాదు దాని కనికరం దయను కలిగి ఉండాలి. బాగుంది. తర్వాత కనకర జెస్సిక చిత్తూరు. కనకరం కలిగి ఉంటాను. లావణ్య. ఆచారాల ద్వారా మనుషులను సంపాదించుకోవాలి. బాగుంది. దేవుడి సువార్త నిమిత్తం దేవుడి ప్రేమ చూపుతూ అన్యులతో సహవాసం చేయాలని, ఇతరుల పట్ల కనికరం కలిగి ఉండాలని అన్వయింపు. స్వరూప. ఎవరితో గొడవ పడకూడదని తీసుకున్నాను. బాగుంది. హెప్సిబా జాషువా. నన్ను నిందించిన వారితో తిరిగి పొడవాడకూడదని, మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని తీసుకున్నాను. దీనిలో ఎందుకు కనికరం చూపాలి? వెంకట కృష్ణ గారు. బాగుంది. చక్కటి అప్లికేషన్ తీసుకున్నారు. మిగతా వాళ్ళు ఏమీ తీసుకోకుండా ఉన్నారు. ఏ అప్లికేషన్ తీసుకోకపోతే మీకు మేలు కాదు. ఒకరు మనలో సమయం తీసుకొని పోర్షన్ బట్టి డిస్కస్ చేసిన విషయాలు బట్టి అవి మన ప్రయోజనకరంగా ఉండాలి. ఒకరు ప్రార్థన చేస్తే సమయాన్ని మళ్ళీ అబ్జెక్ట్లకు అప్ చెప్తాను. లేట్ అయింది కాబట్టి చివరి ప్రార్థన చేస్తే మీరు క్లోజ్ చేసుకోవచ్చు. ఒక స్టడీ టీం వాళ్ళు సమయం తీసుకొని ఫలింపు ప్రార్థన చేయండి.
అన్న వందనాలన్నా నేను చేస్తాను.
చేస్తామా?